ಗಣೇಶಾಯ ನಮಃ ಸರಸ್ವತ್ಯೈ ನಮಃ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿ ಓಂ ಜಾತ ವೇದ ಸೇ ಸುನವಾಮಸು ಮಮ ರಾತಿ ಯತೋ ನಿದಃ ದಿವೇದಃ ಸನ ಪರಿಷದತಿ ದುರ್ಗಾ ನಿವಿಶ್ವಾನಾವೇವ ಸಿಂಧುಂ ದುರಿತಾ ಜಗ್ನಿಃ ತಾಂ ಅಗ್ನಿವರ್ಣಾಂ ತಪಸಾ ಜ್ವಲಂತಿ ವೈರೋಚನೀಂ ಕರ್ಮ ಫಲೇಷು ಜುಷ್ಟಾಂ ದುರ್ಗಾಂ ದೇವೀ ಗುಂ ಶರಣಮಹಂ ಪ್ರಪದ್ಯೆ ಸುತರಸಿ ತರಸೇ ನಮಃ ಅಗ್ನೇ ತ್ವಂ ದುರ್ಗಾ ನಿವಿಶ್ವಾ ಪೂಶ್ಚ ಪೃಥ್ವೀ ಬಹುಳಾನ ಉರ್ವಿ ಭವಾತೋಕಾಯತನಯಾಯ ಶಯ್ಯೋ ವಿಶ್ವಾನಿನೋ ದುರ್ಗಾ ಜಾತ ವೇದಸ್ಸಿಂಧುಂ ನನಾವ ದುರಿತಾದಿ ಪರಿಷಿ ಅಗ್ನೇ ಅತ್ರಿವನ್ಮನಸಾಗ್ರಿನಾನೋ ಸ್ಮಾಗಂ ಬೋಧ್ಯ ವಿತಾ ತನೂನಾ ಪ್ರತನಾಜಿತ ಗುಂ ಸಹ ಮಾನ ಮುಗ್ರಮಗ್ನಿ ಗುಂ ಹುವೇಮ ಪರಮಸ್ತದಸ್ತಾತ್ ಸನ ಪರಿಷದತಿ ದುರ್ಗಾ ನಿವಿಶ್ವಾಕ್ಷಾಮ ದೇವೋ ಅತಿ ದುರಿತಾ ಜಗ್ನಿಃ ಪ್ರದೋಷಿ ಕಮೀಡ್ಯೋ ಅಧ್ವರೇಷು ಸನಾಶ್ಚ ಹೋತ ನವ್ಯಚ್ಚಸತ್ಸಿ ಸ್ವಾಂಜಾಗ್ನೇತನುವಂಪ್ರಿಪ್ರಯಸ್ವಾಸ್ಮಭ್ಯಂ ಚ ಸೌಭಗಮಾಯ ಜಸ್ವಾ ಗೋಭಿರ್ಜುಷ್ಟಮಯುಜೋ ನಿಷಿಕ್ತಂ ತವೇಂದ್ರ ವಿಷ್ಣೋರನು ಸಂಚರೇಮ ನಾಗಸ್ಯ ಪೃಷ್ಟಮಭಿ ಸಂವಸಾನೋ ವೈಷ್ಣವೀಂ ಲೋಕೈಹಮಾದಯಂತಾಂ ಕಾತ್ಯಾಯನಾಯ ವಿದ್ಮಹೇ ಕನ್ಯಾಕುಮಾರಿ ಧೀಮಹೇ ತನ್ನೋ ದುರ್ಗೆ ಪ್ರಚೋದಯಾತ್ ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ
ತ್ವಮೇವ ಮಾತಾ ಚ ಪಿತಾ ತ್ವಮೇವ ತ್ವಮೇವ ಬಂಧುಶ್ಚ ಸಖಾ ತ್ವಮೇವ ತ್ವಮೇವ ವಿದ್ಯಾ ದ್ರವಿಣಂ ತ್ವಮೇವ ತ್ವಮೇವ ಸರ್ವಂ ಮಮ ದೇವ ದೇವ ಶ್ರೀ ಸಾಯಿ ದೇವ ವಿತ್ ಗ್ರಾಟಿಟ್ಯೂಡ್ ಐ ಆಫರ್ ಮೈ ಮೋಸ್ಟ್ ಲವಿಂಗ್ ಪ್ರಣಾಮ್ಸ್ ಅಟ್ ದ ಡಿವೈನ್ ಲೋಟಸ್ ಫೀಟ್ ಆಫ್ ಅವರ್ ಬಿಲವರ್ಡ್ ಭಗವಾನ್ ರಿವಿಯರ್ಡ್ ಎಲ್ಡರ್ಸ್ ಎಸ್ಟೀಮ್ ಟೀಚರ್ಸ್ ಡಿಯರ್ ಸಿಸ್ಟರ್ಸ್ ಅಂಡ್ ಬ್ರದರ್ಸ್ A loving Sai Ram to one and all. Once a guru and his disciple were walking by the side of a river. In the light of the setting sun, by the flowing waters, and amidst the thick green foliage, the disciple observed a radiant glow on the face of his guru. And he ventured to ask him, Master, who are you really? And how do I relate to you? To which the Guru smiled and replied, "Son, if you see me as a Guru, you become a seeker. If you see me as a beloved, you become a lover. If you see me as a master, you become a disciple. If you see me as a teacher, you become a student. If you see me as an incarnate, you become a devotee. But if you see me as yourself, you become me." And then, after a purposeful silence, the Guru added, "How you see me makes no difference to me, but it makes all the difference to you." Today, on the 20th of October, 72 years after the glorious, momentous declaration of his avatarhood by our most beloved Bhagwan, we ardently pray to him to help us see who he really is, and in the process also inevitably know who we really are. Today, as part of the third day of the Prashanti Vidwan Mahasabha, we'll have two speakers from the Prashanti Nilayam campus of the Sri Satya Sai Institute of Higher Learning. And I request Professor Anantaraman, who is the media coordinator of the Sri Satya Sai Central Trust and also a honorary professor in the Department of Management Studies of the Prashanti Nilayam campus, to give his opening remarks on the significance of this most auspicious day. Professor Anantaraman.
Dear students and fellow devotees, today is a very significant day. It was on this day 72 years ago, in a small town called Uravakonda, in the erstwhile Madras Presidency of South India, a 14-year-old boy named Satyanarayana Raju returned from school one afternoon, cast away his books, and declared most emphatically to his sister, "I am no longer your Satya. I am Sai Baba. My devotees beckon me. I have work to attend to. I am leaving." He moved into the garden of a neighborhood house, and to the people gathered there, he sang that epochal bhajan, "Manasa Bhajare Guru Charanam Dustara Babasagara Taranam." When his parents arrived from Puttaparthi a couple of days later to see what had happened to their beloved child, little Satya washed their feet, mixed all the food prepared by Ishwaramma, made it into three morsels, and while eating the food said, "My Maya is gone." Reportedly, a photographer took a picture of little Satya at that time, and as he took his picture, a little rock protruded into the picture, and finally when he developed the picture, that rock became, reportedly, a picture of Shirdi Sai, who was practically unknown in the state of Andhra Pradesh at that time. Swami himself declared subsequently that day was only part of a three-stage announcement of his divinity, the previous two being the reported scorpion bite earlier, and then on the 23rd May 1940, when he emphatically told his furious father, when he demanded why he was behaving in a strange manner, that he was Sai Baba. Today, we need to remember and recognize the significance of Swami or young Satyanarayana's statement on that day. his words that he no longer belonged to the family and that his devotees were waiting were a clear indication of the commencement of his avataric mission. It signified the end of his human bond and the beginning of the spiritual relationship with his devotees, who had already started to trickle down to Prashantinilayam in small numbers and subsequently in much larger numbers. Secondly, his assertion, "I am Sai," was one of his earliest references to the Sai phenomena and of his connection to Shirdi Sai earlier. Later on, he delineated the meanings of the three words, Sa, Ai, and Baba, to mean all, mother, and father. Or in other words, the universal mother-father principle of the divine parent. The intruding boulder, reportedly turning into a picture of Shirdi Sai, was to assert the oneness of the same Sai in all the forms, then, now, and in future. And finally, the very first song that he sang, Manasa Bhajare Guru Charanam, showed in a capsule the Catholicity of his beliefs. There was no reference to a particular god or religion or a sect, but basically he was talking that we must surrender to the divine principle which alone is the true guru or preacher. That song again is not addressed to any particular deity or any particular sect or creed, but to a mind that is common to all humans. As we get up each morning now, we must be grateful that we were once contemporary of this being whose buoyant reality is beyond verbal definition. His infinite variety can only be experienced but cannot be explained. As Sir Isaac Newton said when he enunciated the principle of gravity, we are all like little children playing with pebbles on the seashore while the great ocean of truth lay all undiscovered before us. We cannot understand his mystery. We can only immerse in it. As Swami himself said, dive and know the depth. Eat and know the taste. But there is one aspect of his reality which is crystal clear. That he ascended, he descended to facilitate our ascent. Swami himself announced, sadhus prayed and I came. There is a story of a flock of little birds caught in a swirling snow, unaware of the door to an open barn which would give them entry into warmth. The compassionate man who was inside the barn was gesticulating wildly to the birds and pointing them to the window that was open. But unfortunately, the birds could not understand the man's language or gesticulation. And the compassionate man prayed, God, make me too into a little bird so that I could fly in with them. It is this self-same agony that makes God take a human form to come amongst humanity to save and to sustain. In a classic letter Swami wrote to his brother when he was 21, he declared that his task was to foster all human mankind and his vow was to lead back all those who have been led astray. And in ringing tones he announced, you yourself can see the full glory in the coming years. And what a glorious vision that we have seen. The mansion of Sai is a multi-storied splendor. Each story has a story to tell us. The story of an educational system that runs in 90 countries with 750,000 young men. The story of a healthcare model which provides primary and tertiary care completely free of cost. The story of a supply of the elixir of life water to a parched land hitherto condemned to drought and despair. The story of new homes to communities ravaged by flood. And Prashant Nilayam itself, with all its structures, which has become a spiritual destination to millions of people all over the world, who find in its power to nourish the mind and calm the soul. And all these drawing unsolicited blame and claim from all that you have gone. The water project is an unparalleled example of public-private partnership. While other universities are infected by perplexity, anxiety, discordance, discipline and irreverence, the accreditation committee calls this university a crest jewel. Prashant Nilayam itself is struck by its sheer size, any visitor here, and the clockwork precision with which the whole organization operates. It's over a year since his lovable form disappeared from our midst. But our greatest privilege is that God came here as man, circumscribing his powers to accommodate a human form. Daivam Manusha Rupam. What greater love can a creator show to his creation? Generations to come will hardly believe that such a one as this ever walked the earth. Sai Ram.
Thank you very much, sir, for those wonderfully apt words befitting the auspiciousness of the occasion. The first speaker for the third day of the Prashanti Vidwan Mahasabha is Sri Babani Shankar Padi. Sri Babani hails from the state of Orissa. He did his schooling at the Satya Sai Vidya Vihar at Brahmapur. He joined the Vrindavan campus in the year 2002 for the BSc honors course and then completed his MSc in chemistry in the year 2005 from the Prashanti Nilayam campus. Following his MSc, he did his MBA from the Prashanti Nilayam campus and then went on to complete his MPhil in the year 2009. He is presently pursuing his doctoral research in the area of social enterprises. Babani has also been a Balvikas student, and he has also been a script writer for several of the dramas that have been staged here in the Kulwant Hall in Bhagwan's Divine Presence. Sri Babani has also had the rare privilege of accompanying Swami during his visit to Delhi. I now invite Sri Babani to come and share his thoughts with us.
Offering my humble pranams at the divine lotus feet of our beloved master. Respected elders and dear members of the Sai family, we are celebrating the holy Navaratri. The mother goddess is being worshipped throughout India in different forms, in different places. In the far northeast of our country, she is worshipped as goddess Kamaksha. The goddess Kamaksha prevails over the tradition of Tantra. In the form of a cleft on a rock, she is the creative desire of humanity. Desire born out of nature, pure and aggressive. She becomes the untamed, unbridled Shakti of our existence. In the down south, goddess is worshipped as Kamakshi. In the form of Kamakshi, She prevails over the ecology of nurture. The desire is restrained here, is nurtured, and is transformed to devotion to God. What was raw there becomes regal here. What was abstracted there becomes manifested here. Kamaksha and Kamakshi demonstrate the two stages of human development of our spiritual progress. But there is a third dimension, the third stage to it, which is more mysterious and enigmatic. The goddess worshipped as Kanyakumari at the southernmost tip of India. How profound the significance was for those founding fathers of our nation to commence the habitation of this land, invoking the mother goddess there. The legend of Kanyakumari reveals that the goddess incarnated as a princess in order to slay a demon called Vanasura. In due course, she realizes her own identity and desires for Shiva. Now there are many climaxes in the story. What we see now is the goddess waiting as a bride, waiting for Shiva, waiting for an auspicious muhurtam where the divinity comes out of his trance and accepts her as her bride. For many days I was puzzled by this mythological construction, this unusual arrangement. Why do we conceive such an arrangement? The bridegroom is left somewhere wandering in the mighty Himalayas, and thousands of miles away, the poor bride has to wait for centuries. The bridegroom gives a promise that I will come, and he is yet to come, and the bride declares that she will wait, and she has waiting for centuries. This appears to be a very interesting story, but the story appears to be unfinished. The story could have ended. Shiva would have come down, they could have got married, and as they say, they would have lived happily ever after, but it does not happen. This arrangement defines the concept of Bharat. It defines our existence as a nation, as a race. At the summit of the land, we place the ultimate truth, the reality Shiva, and at the bottom, it is the human soul aspiring for divine proximity and intimacy. And in due course of time, the ultimate truth, Shiva, has to come down. He has to climb down the Himalayas. He has to come to the human level. He has to traverse the entire landmass, come to the southern point, the another extreme of our conscious, and only then the union can be possible. This is what Bharat stands for. The generations that have gone and generations which will come, as the children of Bharat, we have only one destiny: to wait and yearn for divine intimacy, divine love, and divine proximity. Such an auspicious muhurtam arrived more than 70 years back, in 20th October 1940, where Shiva apparently comes out of his trance and reveals his avataric splendor, demystifies a part of his identity when he declares, "I am no more your Satya, I am Sai. Maya has left. My devotees are waiting for me." Years later, in another auspicious moment, he again demystifies a part of his identity. After a long divine drama, He reveals to us the genesis of the Sai avatar, the legend of sage Bharadwaja's penance, his visit to the Mount Kailasa, the cosmic dance of Shiva and Shakti, and the genesis of Sai avatar. They have become inseparable narratives, sacred narratives of our celebrations and of our collective memory. What stands out in this narrative is not only Shiva's promise, but on the other hand, a sage like Bharadwaja who has to suffer, who was paralyzed for many days. What I intend to say here is human suffering with a divine aspiration, human suffering can be transformed and can open the path of liberation for the entire mankind. Apparently, what we see is the one Bharadwaja who suffered, and if the suffering became benediction, it became a blessing, then the path of deliverance for the entire humanity was bestowed in the form of Sai avatar. For last 2 years, many times, many of us, we feel as if our hearts were paralyzed, because we are not able to see the beautiful form of our master. We are not able to extract a manifested response from him as we might have done before. Now this sense of separation, this sense of pain, is like a knife plunged into our hearts. We cannot abandon it there, we cannot take it out. We simply alternate between an emotional purge and an intellectual nothingness. But the pain is also a benediction, it is also a blessing. Just like Bharadwaja's suffering opened the doors of grace, nobody can predict, we can only hope that from the womb of the dark night of collective grief, today, tomorrow, we will invoke the twilight of grace, happiness, joy, and divine love. A Sufi saint beautifully captures this emotion. He calls out to his master, "Jab tu tha, tab tere hone ka gumaan tha mujhe. Jab tu nahi raha, to tere hone mein yakin aa gaya." When you were here, I had only pride and vanity that you are with me. Ab jo tu nahi raha, to tere hone mein mujhe yakin aa gaya. You have disappeared now, I am left with faith that you are with me. Jab tu bahar tha, to dar tha, ki kahin kambakht neend na aajaye mujhe. Ab jo andar chup gaya hai tu, aankhi kholne se bhi dar nagne laga hai. When you were seen, I was afraid that I will fall asleep. But now that you have gone inside and you have hidden there, remaining awake becomes a nightmare for me. Open the pages of Ramayana. The entire epic rests on two themes. Two themes repeat throughout the epic. Separation and yearning. Characters are separated from each other, they meet again. They long for each other, they meet again, they are separated again. The father is separated from son, brothers are separated. Wife is taken away from the husband. The master waits for the servant. The citizens wait for their king. But there is longing, there is yearning. If the separation is the bitter reality, the epic shows that it is the yearning, the longing becomes the mystical sweetness that fills our lives. 5,000 years back, on the battlefield of Kurukshetra, when Arjuna decides not to confront his enemies, he throws down his weapons. Krishna delivers Gitopadesham. Now what I want to clarify here, that there are different planes of reality, different planes of existence. In the objective reality, those who were present on Kurukshetra, what they would have seen is that two friends, Arjuna and Krishna. Arjuna is depressed, he does not want to fight, he throws down his weapons. Krishna goes, talks to him for a few minutes, perhaps a friendly chat, perhaps some words of motivation. Then Arjuna gets up, he takes his weapon, he fights, he wins the war. It takes a sage like Vyasa to capture that objective reality in a different plane of existence and to capture the essence and to present it in front of us in 700 verses of Bhagavad Gita. Bhagavad Gita that for 5,000 years have been contributing to our human progress, growth and development, our perceptions of self, society, governance, spiritual and corporal life, our sense of idealism, everything. But in the objective reality, that time there, what would have happened is just exchange of few words between Krishna and Arjuna. Now in this avatar, we see around us the objective reality of what this avatar has created, accomplished or achieved. A great superstructure of faith, service and devotion. Mammoth projects that humanity dares to repeat anywhere else. Million acts of compassion. Countless experiences, miracles. This objective reality itself overwhelms us. Still we are able to cognize it, we are able to feel it. We can classify, construct and deconstruct it the way we want. But what we cannot comprehend perhaps is what this avatar has done in different planes of existence, in different planes of reality. What kind of change he has brought or still is bringing. We need many Vyasas for many centuries to come and compile and capture that essence and produce it in front of us so that we mortals can find out what really has happened. That is where they say that difference between an avatar and a sage or a saint. The landscape is filled with many sages, saints, prophets, but they always function, operate under certain conditionalities imposed by time, society and different aspects. The saints and sages are like artists, creators. They come with their own pictures. They show us those pictures that inspires us. We are motivated. They show us a world of utopia. We are inspired to follow it. But avatar is not an artist. In a worldly manifestation, I can say that avatar is more like an eye doctor who catches each of us and corrects our vision, restores our sight. Because for a saint or a sage or a prophet, the world is a unified entity. But for an avatar, each individual is a world in itself. Each individual is a complete creation in itself. Many years back, few devotees prayed to Swami, "Swami, today is a full moon evening, we shall have a gathering on the Chitravati sands." Swami understood that these innocent devotees want to witness leelas there in the Chitravati, where Swami would create, materialize many things out of the sand. Swami lovingly replied, "Bangaru, do you think that I can only transform Chitravati sand and no other sand?" Someone told, "No, Swami, here near the construction site, heaps of river sand are there. We will go there and have bhajans." Then Swami asked, "Do you think that I need sand for miracles?" Then some devotee told, "Then Swami, we will go to bhajan hall. We will sit there and have bhajans. If you are gracious enough, some miracle will happen." Then Swami told that, "You want me to entertain you with miracles. You clamor for miracles only. When will you understand that all of you are my miracles? Your very existence is miracle of mine." Kasturi ji beautifully captures this essence, that in one moment our plan of full moon fun was blasted out, and a simple statement we understood that what kind of phenomena is with us. We could not see that, we could not find anywhere in written human history. Villagers, innocent villagers who were there when Swami revealed this statement, many of them were not educated, highly educated. They were native, common man, shining in their native splendor. Many of them might have wondered what kind of miracle Swami is talking about. Well, as I told, we can leave some of the things for a future Vyasa to decipher and present in front of us. What this avatar has willed to achieve, has accomplished, and has been doing is something that we cannot comprehend. I will end with the beautiful words of Tagore, who says, "I thought my journey has come to its end at the last limit of my power, that the path before me was closed, that provisions were exhausted, and the time come to take shelter in a silent obscurity. But I find that thy will knows no end in me, and when old words die out on the tongue, new melodies break forth from the hearts, and where the old tracks are lost, new country is revealed with its wonders." Dear brothers and sisters, we will grow old with these verses perhaps, and in the twilight of our years, perhaps in a retrospective mode, we'll try to find out if there was a miracle in our life, or our life itself has turned into some miracle. In a worldly sense, in an objective reality, we might have led ordinary life. Nothing extraordinary we have achieved from a worldly perspective. But we might live in an extraordinary time, where the extraordinary turns of events has brought us to know divine love in this form and in this name. And perhaps then we will understand how come each individual of us, we have become the greatest miracle of this avatar. Jai Sai Ram.
Bhagavan himself has said that it's impossible for any mortal to understand the ways of the avatar. It's only possible to experience him and enjoy the sweetness that he brings. Thank you, Sri Bhavani Shankar, for your thought-provoking speech which helped us bask in the glory, the grandeur, and the mystery that the avatar is. Thank you very much. The second speaker for the day is Sri Sai Prasanna G.R. Sai Prasanna hails from Chennai. He completed his schooling from the Padma Sheshadri School at Chennai. He joined the Vrindavan campus for the BCom Honours program in the year 2008, and he is currently in the second year of the MBA Finance course at the Prashanthi Nilayam campus. Prasanna is an excellent writer and has contributed to several magazines, both as a writer and a cartoonist, right from his school days. He has also taken active part in the cultural activities of the institute and has also performed in the convocation drama in the Divine Presence. His passion is to contribute to his motherland and his countrymen's welfare in some tangible form in the years to come. He is going to address us today on the topic, The Power of Mother's Love. Sri Sai Prasanna.
With humility and love, I offer myself at the divine lotus feet of our beloved Mother Sai. Respected elders, dear brothers and sisters, Sai Ram to one and all. There are many spiritual texts and works that exist in our Indian history, describing the glory and grandeur of our mother, divine mother. The Vedas talk about the Sri Suktam, the Medha Suktam, the Durga Suktam. Sri Adi Shankara gave us the Saundarya Lahari. Many other works, including the Durga Saptashati, the Devi Mahatmyam, exist. But then, if there is one single most powerful form of worship in the name of Namas, it is found in the Brahmanda Purana, the thousand names of Devi Lalita, which is popularly called as the Lalita Sahasranama. Lalita Sahasranama is so very special because it was Devi herself who gave humanity this opportunity to worship her in a form and manner in which she likes. It was later passed on by Sri Hayagriva, an avatar of Lord Vishnu, to sage Agastya, and today we have this grand opportunity to chant the name of the Devi in a manner which she loves us to. Lalita Sahasranama, Swami says, the word Lalita is equivalent to the word Swaha. Swaha meaning offering in the fire. Swaha meaning the end. It is the ultimatum. Srimati Vijayakumari, in her book Anyata Sharanam Nasti, describes extensively the celebrations of Dashara in Puttaparthi. So lucky she was that you would be envy of her. Swami used to come every day in different vahanas, just like how the Lord in Tirupati comes during the Brahmotsavam time. He used to adorn himself in different robes on different days. She says that she got a vision. She got a vision of Swami as Lalita Tripura Sundari herself, a beauty unparalleled in all three worlds put together. She says that Bhagwan used to be wearing jasmine flowers on his long hairs in her vision. A yellow sari with a red border with kumkum smeared all over his head. He used to resemble the Devi herself. Indeed, for all of us seated here, it is Bhagwan. It is Bhagwan Sri Satya Sai, as the same Lalita who prevails over from Srinagara. Talking about the Lalita Sahasranama, I could see two dimensions in it. one being the love and glory of the Devi, and the other being the power, the might and the Shakti that she is. Talking about love, the verses say, Pandaputra Vadotyukta Bala Vikrama Nandita. Bala, she is a small girl who is love incarnate, but yet she is at war with Pandasura. Her love does not hinder her from destroying the evil in Pandasura. The same goes with Lord Krishna, who destroys Kamsa, and the same goes with Subramanya in the case of Surapadman. And the same goes with our beloved mother Sai, who corrects us every time the evil in us crops up. To talk about Swami's love, there are innumerable instances. Let me quote just one of them. There was this boy in our hostel who was not of a financially sound background. Swami knew this, and he assured him that he would take care of all the financial requirements. But the boy was so hesitant and shy that he wouldn't approach Bhagwan for any monetary requirements. He sat there in front of the canteen without coupons, in hunger and starvation, with tear in his eyes, and was mouthing the Lalita Sahasranama. The verses came thus: Annadha Vasudha Vriddha Brahmatmaikya Swarupini. Annada, she is the provider of food, our mother Sai. And lo and behold, just when he was chanting this, somebody tapped him from the back, and he turns and finds the person handing him over an envelope with hard currency in it, with an instruction saying that this is from Bhagwan for you to have your food. We simply cannot fathom the depth of love that Swami has for us. If that was not enough, if it is not enough to describe the love and glory, it goes on to describe the power and might that Mother Goddess is. Today we live in a world where scientists across the world claim to have found something called a God particle. How silly of us, I would wonder, because it is simply beyond human comprehension to fathom the depth of the divine energy and limit it to a particle. In fact, the Lalita Sahasranama says, Aneka Kodi Brahmanda Janani Divya Vigraha. Aneka Kodi Brahmanda Janani. She is the mother of many, many universes, not just the mother of you and me. And it describes Vishwagarbha, Swarnagarbha, Varada Vagadishwari. She is Vishwagarbha. She holds the earth in her womb. Let me give you a small example. It happened here in 2008 when Swami came here. On one fine evening, he changed Loka Samasta Sukhino Bhavantu into Samasta Loka Sukhino Bhavantu. From having praying and worshipping Bhagwan for the welfare of all the beings in this world, we have evolved to starting to pray for all the beings in all the worlds. Proof enough that Bhagwan is the mother who is not just a mother for us, but is concerned and thoughtful about all his creations. It says, Deshakala Parichinna Sarvaga Sarvamohini. She is beyond time and space. Deshakala Parichinna. When I read these lines, I get the conviction that it would be futile to confine Bhagwan to the 85 years of mortal existence that we are aware of. He is simply beyond time and space. He is Sarvaga Sarvamohini. He has that Akarshana Shakti to bring in people from different directions upon himself. I would like to quote the example of myself. I had no prior experience of Bhagwan before I joined this university. Neither was I from a background of Sai devotees. But it happened so that once I performed here in the role of Garuda in a drama in my first year. I used to have this odd look with a beak and a couple of golden wings fluttering over me. Perhaps it was too odd for Bhagwan too, for he was attracted. And he just, when he called for the photo session, I go up the aisle and seize the opportunity and ask him, I tell him, Swami, I am your Vahana. I tell him in Tamil, Swami, I am your Vahanam, na unga Vahanam, Swami. Swami immediately, on a very serious note, turns, looks at me and says, I have been seeing you. It struck me much later that what he meant was he required no prior introduction from us. He was simply beyond time and space. And today I stand with the confidence that immaterial of his physical presence or absence, he was, he is, and he will be guarding us all for eons to come. The Phalashruti of Lalita Sahasranama says that it confers upon its readers discrimination, discipline, fulfills all the desires. But then here comes Bhagwan and adds a caveat to the and changes the dimension of the Sahasranamas. He says, and I quote, in a discourse on 10th March 2003, he says, people chant Lalita Sahasranama, Vishnu Sahasranama, but no benefit accrues from chanting any number of Sahasranamas without purity of heart. Fill your heart with the essence of Sahasranamas and put into practice at least 1% of your recital. I unquote. I would like to end with a story. A story which most of you might be aware of. I imagined once that I held God's hand and God was carrying me across the shores of a beach. We left 2 pairs of footprints on the sands. It was a joyous occasion and blissful moment indeed. But then tides came lashing, tides of problems, difficulties, dilemmas kept lashing us. And suddenly I find that there was only 1 pair of footprint left on the sand. Furious I was, and in all my ignorance, I turned to Swami and asked, God, why did you leave me? Why did you leave when I needed you the most? Smiling at my ignorance, he replies, look carefully, son. It is I who am carrying you on my arms and shoulders. And in fact, today you stand closer to my heart than ever before. Swami, it was on this day that you declared your avatarhood. But I would like to declare something today in my own small fashion. I would like to declare that it is my love and gratitude for you that would go on forever and forever. Thank you, Swami, for all that you have given me. Thank you. Jai Sai Ram.
Brother Sai Prasanna, for sharing the insights on the Shakti principle and for once again emphasizing on the fact that mothers love to be the greatest of all. And once again thanking you for the inspiring words. The third and the last speaker for today's session is Ms. G. Shilpa. Ms. Shilpa hails from the state of Andhra Pradesh. She has done a schooling from Sri Siddha Sai Primary School right from her first standard to 12th. And is presently pursuing her final year BCom honors course at Anandapur campus, Sri Siddha Sai Institute of Higher Learning. Ms. Shilpa has been an active and enthusiastic participant in various events held in the campus, be it sports, academics or cultural. She belongs to Sports Self-Reliance program and keeps interest in games like throwball, handball and basketball. She also had a golden opportunity to enact a drama put up in front of Swami in this very Kulwant Hall. The topic on which she will be speaking today is God is the essence of all. I invite Ms. Shilpa to the dais. Thank you. Jai Sai Ram.
Om
Sri Sai Ram. 72 years ago, on October 20th, 1940, young Satya was on his way to school, when suddenly he turned back, returned home, flung his books away, and cried out loudly, "I no longer belong to you. Maya has left me. My devotees are eagerly waiting for me. I am leaving." So saying, young Satya set out on a mission, which has today become a mission accomplished. To that legend whom we revere as God, I surrender myself completely. Respected elders, dear sisters and brothers, Sai Ram to one and all. His hands moved with incessant vigor upon the canvas. With deft strokes, he splashed some hues of crimson and orange. Painstakingly, he finished the painting and turned to look at me. Those eyes had a divine glow in them. He pointed to the canvas, and there I saw the words etched on it. Whispering breezes called to me, soft-voiced across the lowland sod, "Like immanent divinity, be still and know that I am God." Dear Lord, when I saw you for the first time, my eyes were filled with your celestial beauty. And when I shut my eyes now, only your form still lingers on, just as a splendor in the western sky after the sun has sunk behind the horizon. I looked at the canvas. It kept moving back, as if it was being pulled by some unseen hand. The closer I moved, the farther it went. I stood still. Everything around me started revolving. The scene disappeared. I woke up with a start. I had dreamt of God and of myself being separated from Him. It carried a message and made me think, if that beautiful canvas could mesmerize me, then how much more beautiful is the hand that created it? The refrain echoed in my mind, "Like immanent divinity, be still and know that I am God." To experience the immanence of divinity, we must first perceive the existence of God in all. The Vedas declare, "Raso vai saha," God is the essence of all. God is verily the essence of our lives, for He created us and bestowed on us the wealth of wisdom. But however, all cannot comprehend this sacred principle. Let me illustrate this point by narrating a story of how man's delusion has prevented him from attaining wisdom. Once in the heavenly quarters of the demigods, there was a meeting held. All the demigods felt that God had created man with bestowing on him the most precious wealth of wisdom, but that man did not deserve it. So they decided to steal this wisdom from man and place it somewhere so that it would be beyond his reach. They took it to the highest mountain peaks and thought of placing it there. But one of the gods disagreed, saying that one day man will scale the great heights of the peaks. He will climb mountains and then he may find it. Then they took it to the depths of the ocean. Once again, one of the gods disapproved, saying that man will one day learn to swim. He will dive deeper and deeper, and then he may ultimately find it. Again, gods took it to the core of the earth's crust and thought of placing it there. For the third time, one of the gods reminded them that one day man will excavate the earth, and then he may find the precious wealth of wisdom. By now, all the gods were exhausted, although they admired the capabilities of man. Finally, one of the gods said that there was one place which man had not explored and is not likely to do so very easily. Finally, all the gods came together and placed the most precious wealth of wisdom within man himself. Since then, the wisdom lay buried within man. Thus, time and again, man has successfully failed to realize this truth. He has traveled thousands of miles into the external world and even has entered the outer space, but has miserably failed to take even one step into his innermost being. He is drowned in the ocean of delusion and struggles to find a way out. Is there anyone who can help him? Yes, there is. the ever-compassionate Lord, who despite our flaws accepts us. To experience this compassion, we must open our heart to God and install Him therein. That is the ultimate step to divinity. Here, I am reminded of a beautiful story. Once Lord Vishnu asked Sage Narada as to which among the five elements was the greatest. Sage Narada replied that earth was the greatest. Then Lord Vishnu remarked that 3/4 of the earth is covered by water. In such a case, which between the two is greater, earth or water? Sage Narada agreed that water was greater. Lord Vishnu asked again, in that case, Sage Agastya drank the water of the oceans in a single gulp. Then who is greater, Agastya or water? Sage Narada replied, indeed, my lord, Agastya is greater. Lord Vishnu again asked, but now Agastya is a tiny star in the firmament. So tell me, who is greater, the sky or water? And then Sage Narada replied, it is obvious the sky is greater. Lord Vishnu nodded in approval and said, your understanding is correct. Indeed, the sky is greater. When God incarnated as Vamana Avatar, He asked for 3 steps from King Bali. And in the course of accepting the gift of 3 steps, Lord Vamana assumed the form of Trivikrama. He covered the entire earth in 1 step, the entire sky in 2nd. There was no place to put the 3rd step. King Bali had to offer his head for the 3rd step. So in this case, who is greater, God or the sky? Sage Narada replied, Swami, when the mere foot of the Lord could envelop the entire sky, then how much more greater would His full form be? Indeed, God is greater than the sky. Lord Vishnu then gave a meaningful smile and said, God who envelops the entire sky dwells in the heart of a pure devotee. In such a case, who is greater, God or a devotee? Sage Narada emphatically replied, indeed, my lord, a pure-hearted devotee is the greatest of all. Indeed, truly, God resides in the heart of a devotee. We must realize that God is the indweller. He is the doer. He holds the steering wheel of our lives and knows very well when to accelerate and when to use the brake. Bhagwan has amazingly given an analogy of the human body and the car. The incident behind the analogy is, once Bhagwan had called a family for an interview, and in his casual conversation, Bhagwan asked a small boy, what do you like the most? The boy's mother, who was seated beside him, made a silent prayer in her heart, wishing that her son would reply, Swami, I love you the most. But the boy frankly said, I like Rolls Royce. Bhagwan gave a broad smile and said, you like cars, so can you give me 1 car? The boy thought for a while and said, I cannot give away my car, but I'll let you drive my car. Bhagwan then blissfully smiled and said, that's precisely what I'm looking for. I do not want your car. Just allow me to drive your car. And from there he began the fascinating philosophy of how the human body is like a car, and God is the person who drives your car. So be sure, when God drives your car, He'll always take you on the right path. Dear Lord, even if my path is full of obstacles, I'm sure with you in my car, I'll always win the race. As for me, I have chosen my path, and I can only say in the words of Robert Frost, I would be saying this with a sigh, somewhere ages and ages hence, 2 roads diverged in a yellow wood, and I took the one less traveled by, and that has made all the difference. That has made all the difference in my life. Jai Sai Ram.
For your insightful and allegorical speech. Swami, you've been listening to us patiently for quite a long time now, and we now pray to you for your divine message.
ప్రేమ స్వరూపులారా,
ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
ప్రతి మానవుడి ఎందుకును సత్య నిత్యమైనటువంటి ప్రేమ తత్వం ఒక్కటే ఉంటుండాలి.
ఇన్ ఎవ్రీ మ్యాన్ దేర్ ఇస్ ఎటర్నల్ ట్రూత్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
ఆ ప్రేమను మీరు బలముగా పెట్టుకోండి.
స్ట్రెంగ్థెన్ దట్ లవ్ విత్ ఇన్ యూ.
ఆ ప్రేమ ఒక్కటే నీకు శాంతిని అందిస్తుంది.
అండ్ దట్ వెరీ లవ్ విల్ కన్ఫర్ పీస్.
ఆ ప్రేమ ఒక్కటే మీకు ధైర్యాన్ని కూడా చేకూరుస్తుంది.
అండ్ దట్ లవ్ విల్ గివ్ యూ ఆల్ ద కరేజ్.
కనుక మనము ప్రేమ ఒక్కదాన్ని మనం సంపాదించుకుంటే చాలు.
If we cultivate this love, it is enough.
ఆ ప్రేమనే మన యొక్క దైవము.
And love is God.
ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
Love is God, God is love.
ఆ ప్రేమ యందే నీవు నివసించు.
Live in love.
మన జీవితమంతా కూడాను ఆ ప్రేమ చేతనే మనం గడపాలి.
Let's lead our lives in love.
ఇలాంటి ప్రేమతత్వాన్ని నీవు నీ యందే ఉంచుకుని నీవు ఎందుకోసం బాధపడుతున్నావు?
Why do you worry? Why do you suffer having love within you, latent?
కనుక ప్రేమ స్వరూపులారా,
ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
మనం ప్రకృతి లోపల అనేక రూపాలు చూస్తున్నాము.
వి సీ మెనీ ఫార్మ్స్ ఇన్ నేచర్.
ఏ రూపం చూసినా పని ఒక రూపం ఒక రూపం సంబంధమే లేనట్టుగా ఉంటుంటాయి.
నో టూ ఫార్మ్స్ ఆర్ అలైక్ ఆర్ సిమిలర్.
రూపనామములు భేదముగా కనిపిస్తున్నాయి.
There's a lot of variety in names and forms.
అవస్థాత్రయములు వేరు వేరుగా కనిపిస్తున్నాయి.
We find so much of variety and diversity.
కానీ ఉన్నది ఏమిటి? ఒక్కటే.
In fact, there's only one existence.
ఈ ఏకత్వాన్ని నీవు మర్చిపోకుండా చూసుకోవాలి.
యూ షుడ్ నెవర్ ఫర్గెట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్.
నీటి ఎందున్నటువంటి నీడని చూచి మనం ఆసక్తి ప్రవహించుతున్నాము.
యూఆర్ జస్ట్ డెల్యూటెడ్ యు వాంట్ ద డైవర్సిటీ.
కనుకనే ఇవన్నీ కూడా మన భ్రమలే.
ఇట్ ఈస్ ఆల్ యువర్ ఇమాజినేషన్.
మనం ఎవరి కోసము బాధపడనక్కర్లేదు.
యూ డోంట్ నీడ్ టు ఫీల్ సాడ్ ఫర్ ఎనీబడీ.
నీ కోసం కూడా నీవు బాధపడనక్కర్లేదు.
నార్ ఫర్ యువర్ ఓన్ సేక్.
దీనికి నీ కోసం నీవు ఆనందించు.
యు బి హ్యాపీ ఫర్ యువర్ సెల్ఫ్.
ఒరే నాన్న, ఈ దేహం ఇచ్చారు.
Why this body is given?
ఈ దేహాన్ని కట్టుకొని నేను వచ్చాను.
I am here with this
body. దీని వల్ల సాధించేటువంటిది ఏమిటి?
What is that I am going to achieve with this body?
ఈ చదువుల కాదు.
Is that education?
ఈ సంధ్యల కాదు.
No.
ఈ ఆటల కాదు.
Not the
ఈ పాటల కాదు.
Not the
ఈ మాటల కాదు.
Not games.
దేని కోసం వచ్చాను నేను?
Why are you here?
నేను ఎవరో నేను తెలుసుకోవటం కోసం వచ్చాను.
You are here to know yourself through nature.
కనుకనే మనం దేని పోయినప్పటికీ నేనెవరు, నేనెవరు, నేనెవరు.
You may go anywhere, we have to put a question to ourselves like this: who am I?
ఈ నేనెవరు అనేటువంటి తెలుసుకుంటే నీవు ఎవరో నీకు గుర్తవుతుంది.
If you know yourself truly, you'll be knowing the rest.
పవిత్రాత్మ స్వరూపులారా,
embodiments of sacred divinity.
నిజంగా ఇట్టి సత్యాన్ని తెలుసుకోవటం చాలా సులభమైనటువంటి మార్గమే.
It is so simple and easy to know the path of truth.
నిన్ను నీవు తెలుసుకోవడం కంటే సింపుల్ అయినటువంటి మరొకటి లేనే లేదు.
There is no other simpler things than to know one's own true identity.
ఇతరులను తెలుసుకోవటమైనా కూడా చాలా కష్టమే, కానీ నిన్ను నీవు తెలుసుకోవటం చాలా సులభం.
It is difficult to know others, but to know yourself it is so simple and easy.
కనుకనే ఈ నిన్ను నీవు తెలుసుకోవడానికి తగినటువంటి సాధన నీవు చేయిస్తురా.
Follow the spiritual practice that helps you to know your true nature.
దేహానికి అనేక రకమైనటువంటి జబ్బులు ఏర్పడుతుంటాయి.
The body suffers from different ailments.
అనేక రకమైనటువంటి ట్రబుల్స్ వస్తుంటాయి.
The body faces many troubles.
కానీ దేహమునకు ఆహార విహారం చేత లభించినటువంటి బాధలకు మనం ఏమాత్రం కూడా కృంగిపోకూడదు.
The suffering of the body, the ailments of the body are due to the food and habits. We
కనుక కనుక మనం దీనిని మనం ఏమాత్రం లెక్క చేయకుండా,
we should not be mindful of the suffering.
మనం వచ్చినటువంటి పని ఏమిటి?
What is the purpose of life?
ఇప్పుడు మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరారు.
All of you have assembled here.
ఎందుకోసం వచ్చారు మీరు ఇక్కడ?
Why are you here?
చదువు కోసం వచ్చారు.
You are here for study.
వచ్చిండే చదువు కోసమని.
You have come here for study.
కానీ వెతికేటటువంటి ఏమేమో వెతుకుతున్నారు.
But you are in search for something different.
కనుక మీరు అక్కడ క్వశ్చన్ వేసుకోవాలి.
This is a question you should.
ఇక్కడ ఎందుకోసం వచ్చాము?
Why have come here?
దీనికోసం మనం ప్రయత్నం చేస్తున్నామా?
Am I making an attempt to get that what I really want?
అప్పుడే మనం వచ్చిన పనిని పూర్తి నెరవేర్చుకుంటాం.
Then only your task comes to an end.
కనుక వచ్చిన పనిని మరిచి,
you forget the purpose of your visit.
లేని దానిని వెతుకుతూ వస్తున్నాం మనం.
You are searching for that which is non-existent.
ప్రపంచంలో ఈ విధమైనటువంటి ఒక చింతలు అనేక మంది జరుపుతూనే ఉంటున్నారు.
పీపుల్ హ్యావ్ బీన్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ దిస్ వే ఇన్ మెనీ వేస్.
నా యొక్క జీవితం ఎక్కడ పోతుందో, ఎక్కడ వస్తుందో అని విచారం చేస్తుంటారు.
దే గోన్ గెటింగ్ వరీడ్ వాట్ విల్ హ్యాపెన్ టు మై లైఫ్.
మనం పుట్టింది పెరగటం కోసమని.
In fact, we are
పెరిగింది సాధించటం కోసమని.
We are born, we grow.
సాధించిన దాన్ని సత్యాన్ని తెలుసుకోవటం అని.
We should know the truth.
సత్యాన్ని తెలుసుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి మనం.
We should make all attempts to know the truth.
ఈ సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేస్తే
then once we make every trial
సర్వము మనకు అర్థమవుతుంది.
You will be able to comprehend the rest.
కనుక ప్రేమ చేతనే సత్యాన్ని గుర్తించు.
It's only through love you can know the truth.
చూడండి ఇక్కడ ఎక్కడ చూసినా జ్యోతులు అంతా వెలుగుతున్నాయి.
You find the bulbs burning all around.
జ్యోతులు అనేక రకములుగా కనిపిస్తున్నాయి.
You find different forms of bulbs.
కానీ ప్రతి జ్యోతి ఎందుకు ఉన్నది కరెంటే.
But in every bulb there is the current.
ఈ కరెంట్ మాత్రం లేకుండా పోతే ఈ జ్యోతులు ఏవి వెలగవు.
Without the current the bulbs you don't get light.
మన ఎందున్నటువంటి ఆత్మనే మెయిన్ స్విచ్.
The atma within the spirit within us is the main switch.
అది ఏ చెవుల్లో చేరి వినిపిస్తుందది.
That current the spirit gets into the ear.
కన్నులో చేరి కనిపిస్తుంటుందది.
To help you to hear gets into the eye.
ప్రతి దేహమునందు కూడాను చైతన్య స్వరూపంగా అనుభవిస్తుంటున్నాయి.
And it's the same current that will help you to experience the awareness within the body.
అన్నింటి కూడాను ఈ కరెంట్ మూలాధారము.
ది కరెంట్ ఇస్ ది ప్రైమార్డియల్ ప్రిన్సిపల్
అది ఏ దివ్యత్వము.
దట్ ఇస్
అది ఏ చైతన్యము.
దట్ ఇస్ అవేర్నెస్.
అట్టి చైతన్యాన్ని మనము ఈనాడు విస్మరించడం.
We have forgotten the constant integrated awareness.
చైతన్యం అనేటువంటి దాన్ని మనం ఎప్పుడు కూడా మరచకుండా ఉండాలి.
We should never forget that consciousness or awareness.
ఈ చైతన్యాన్ని ఉండినంత వరకే మనం ఇక్కడ చైతన్య స్వరూపులుగా ఉంటాం.
సో లాంగ్ దేర్ ఇస్ కాన్షియస్నెస్ యూ విల్ ఎక్స్పీరియన్స్ దట్ అవేర్నెస్.
కనుక ఈ చైతన్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
వీ షుడ్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు అండర్స్టాండ్ వాట్ అవేర్నెస్ ఈస్.
చైతన్యం ఎక్కడి నుంచినో రావటం లేదు.
ఇట్ ఇస్ నాట్ కమింగ్ ఫ్రమ్
అవుట్సైడ్. ఎక్కడికే పోవటం లేదు.
ఇట్ నాట్ లీవింగ్ యు.
అక్కడనే ఉన్నది, అక్కడికే పోతుంటది.
ఇట్ ఈస్ ది వెరీ ఎగ్జిస్టెన్స్ దెన్ అండ్ దేర్ ఇట్సెల్ఫ్.
కనుక
సో
ఆధ్యాత్మిక తత్వం లోపల మనం అనేక రకములైనటువంటి యొక్క ఆపోహలకు గురి అవుతున్నాము.
ఇన్ స్పిరిచువాలిటీ we have got so many doubts and mistaken ideas.
ee doubts valla maname chaala pichivaram ayipothunnam.
Because of these doubts we turn mad.
Manu ee pichivaru kavadaniki kaaranam ee doubts e.
Doubts are the responsible for our madness.
Mottamotti doubts nu manam dooram cheyali.
We should dispel all our doubts.
Doubts untinanta varaku kudanu manam satyanni manam choodalemu.
So long there are doubts you can never experience truth.
కనుకనే ఆ డౌట్స్ వల్లనే మనం ఇంత అమాయకులమైపోతున్నాము.
We have become ignorant because of these doubts.
ప్రేమ స్వరూపులారా,
embodiments of love.
ముఖ్యంగా మీరు డౌట్స్ ని ఎక్కువ చేర్చుకోకూడదు.
Don't entertain doubts more and more.
మానవుని యందు ఈ డౌట్స్ అంతా చేర్చడం చేతనే తనను తాను మర్చిపోతున్నాడు.
It's only the doubt that makes you forget your true nature.
విశ్వాసం చాలా ప్రధానమైనటువంటిది.
Strong faith is essential.
ఇది బలమైనటువంటి నమ్మకం కాదు కదా.
That strong faith is very much necessary.
Aa namakame lekapothe neevu kevalam gruddi vaadaipothavu.
Bereft of faith you are blind.
Kannundi gruddulai kalyanakaramaina neemurti darshimpa nerayidi.
Having eyes with vision you are just blind, being not able to see the munificent.
Chevurundi chevutulai ati manoharamaina neegana malimpa nerayidi.
With all the ears you are not able to listen to the melody of the divine music.
Vaani pankajamanda paramatma yundiyu paadu samsaram korireyidi.
And forgetting the God you want to get yourself rot in family life.
Idi సూరదాస్ చెప్పాడు.
దిస్ ఇస్ డిక్లేర్డ్ బై సూరదాస్.
ఏమిటిది, నేను కన్నులు ఉండేటప్పుడు ఏం కోరినాను?
Then I had eyes, what is that I wanted?
కానీ ఇప్పుడు కన్నులు పోయిన తర్వాత ఏం కోరుతున్నాను?
Now I am blind, what is it I want?
కన్నులు ఉండినప్పుడు దేన్ని చూచామో దాన్నే ఇప్పుడు కావాలని కోరుతున్నాను.
So what all that I saw when I had those eyes, having lost the vision now, I want the very same thing.
కన్నులు కనిపించేది ఒక్కటే.
Therefore, in spite of the vision, you see only one thing, even in its absence.
కన్నుల యొక్క దీంతో పని ఆధారపెట్టుకోవద్దు.
Don't go by the vision only.
Divine vision, ఆధ్యాత్మిక శక్తి నీ కాంతి.
The divine vision, the divine light.
ఆ చైతన్యమే ఇక తత్వము నీవు మొట్ట మనసులో నింపుకోవాలి.
The divine light is the divine power.
ఆ డివైన్ లైట్ అనేటువంటిది ప్రతి వ్యక్తి ఎందు కూడా ఉంటుంది.
The divine strength is present in everyone.
ఆ లైట్ లేకుండా అయినపోతే ఈ లైట్ అంతా ఏవి రావు.
Without the divine light, you cannot see any light.
కనుక మనకు మెయిన్ లైట్ ఆత్మనే.
So the main divine light is ఆత్మా.
దీనిని పురస్కరించుకుని శంకర్ల వారు ప్రపంచమంతా సంచరించి భజగోవిందం అనేటువంటి దీంట్లో ప్రచారం చేశాడు.
ఇట్ వాజ్ ఓన్లీ ఇన్ దట్ సాంగ్ సెలెస్టియల్ భజగోవిందం ద సేమ్ మెసేజ్ ఇస్ ప్రొపగేటెడ్ అండ్ పబ్లిసైజ్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బై శంకర.
ఏమిటి ఇదంతా?
వాట్ ఈస్ ఆల్ దిస్?
దేనిని చింతించాలో దాన్ని చింతించడం లేదే.
యు ఆర్ నాట్ ఎంక్వైరింగ్ దాట్
భజగోవిందం.
థింక్ ఆఫ్ గాడ్, సింగ్ హిస్ గ్లోరీ.
దైవత్వాన్ని నీవు చింతించు.
థింక్ ఆఫ్ గాడ్.
దైవత్వం కానటువంటి దాన్ని చింతించి ప్రయోజనం ఏమిటి?
ఇఫ్ యూ థింక్ ద రెస్ట్ వాట్ ఫార్ ఇస్ ద లైఫ్.
కనుక మనం చింతించవలసింది దైవ చింతనే.
వాట్ ఈస్ టు బి థాట్ ఆఫ్ ఇస్ ఓన్లీ గాడ్.
నీవే దైవము.
యూ ఆర్ గాడ్.
దైవం మాత్రం ప్రత్యేకంగా లేడు.
గాడ్ ఈస్ నాట్ సెపరేట్.
యూ అండ్ ఐ ఆర్ వన్ అన్నాడు.
యూ అండ్ గాడ్ ఆర్ వన్.
ప్రేమ స్వరూపులారా,
we will now have a cultural program by the children of the Deena Janodharana Pathakam from various parts of the state of Andhra Pradesh, and that will be followed by bhajans and Mangala Arati.
శ్రీమత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ప్రేమామృతమూర్తి భగవాన్ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు ప్రణమిల్లుతూ సాయి స్వరూపులైన మీ అందరికీ మా హృదయపూర్వక సాయిరాం. ఈరోజు చాలా సుదినం. సర్వ మానవాళికి సత్యసాయి భగవానుడు అని చాటి చెప్పే అద్భుతమైనటువంటి దినం ఏదైనా ఉన్నది అంటే అది అక్టోబర్ 20వ తేదీ మాత్రమేనని మనం అందరం సగర్వంగా తెలుసుకుని, తద్వారా ఈనాడు ఈ యొక్క అద్భుతమైనటువంటి దినమున సత్యసాయి భగవానుడి యొక్క ఆ తల్లి యొక్క దివ్య సన్నిధిలో ఈనాడు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు 19వ తేదీ నుండి 24వ తేదీ వరకు మరి శ్రీ సత్యసాయి దీనజనోద్ధరణ పథకం యొక్క ఆ చిన్నారుల యొక్క ఆ ఆనందంతో పట్టయాత్ర మహోత్సవ ఆనందోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో మరి సత్యసాయి భగవానుడు యొక్క అవతార ఉద్యమంలో తన ధర్మోద్ర ప్రణాళికలో 2002వ సంవత్సరంలో సత్యసాయి భగవానుడు ఒకరోజు ఈ పుట్టబట్టి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి తల్లి లేని పిల్లల్ని, తండ్రి లేని పిల్లల్ని, తల్లిదండ్రులు లేని పిల్లల్ని 60 మందిని సమకూర్చుకుని వాళ్ళందరినీ ఈనాడు సాయి నగర్ గా పిలువబడుతున్న ఆ కమ్మవారిపల్లిలో వాళ్ళకి వసతి ఏర్పాటు చేసి, భోజనం ఏర్పాటు చేసి, విద్యాబుద్ధులు గడిపి ఆనాడు 2002 జూన్ 19వ తేదీన సత్యసాయి భగవానుడు ప్రేమస్వరూపుడు ఒక్కొక్కరి పేరున 100,000 రూపాయలు చొప్పున 60,00,000 రూపాయలు డిపాజిట్ చేసినటువంటి అద్భుతమూర్తి మన తల్లి సత్యసాయి భగవానుడు. దానిని స్ఫూర్తిగా తీసుకుని అదే మార్గంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ సత్యసాయి సంస్థలు సుమారు 16 జిల్లాల్లో 305 మంది పిల్లలతో మరి 16 జిల్లాల్లో 34 కేంద్రాల్లో ఈ అద్భుతమైనటువంటి పథకాన్ని సత్యసాయి భగవానుడు అమ్మ యొక్క ఆశీస్సులతో ఇది నిర్వహించబడుతుందని చెప్పి మీకు సవినయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈరోజు భారతదేశంలో హైయెస్ట్ అత్యధికమైనటువంటి డీజేపీ దీనజోద్ధరణ పిల్లలు ఏ రాష్ట్రంలో ఉన్నారు అంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఉన్నారని చెప్పి మీకు సవినయపూర్వకంగా తెలియజేస్తూ, మరి ఆంధ్ర రాష్ట్రం అంటే ఏమి, ఆంధ్ర రాష్ట్రం అంటే ఏపీ అంటాం, ఏపీ అంటే సత్యసాయి భగవానుడు అన్నారు చెబుతున్నారు చెప్పారు మనకి, నేనే ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదురా, ఇది అవతార ప్రదేశ్ అని చెప్పి మనకి సత్యసాయి భగవానుడు ఇక్కడ జన్మించి మన అందరినీ ఆనందపరిచారు. ఇటువంటి అద్భుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ లో మరి అమ్మా మాకు 16 జిల్లాల్లోనే మా ఈ సేవా కార్యక్రమం ఉందమ్మా, మరొక 7 జిల్లాల్లో లేదమ్మా ఈ సేవక, ఆ 7 జిల్లాలు కూడా మాకు సేవ చేసుకునే భాగ్యాన్ని ఇవ్వమ్మా ఇస్తామని వేడుకుంటూ మరి ఈనాడు ఈ సత్యసాయి భగవానుడి యొక్క జీనజనులు అమ్మా సర్వ మానవాళి తన పిల్లలకి తల్లిదండ్రులు విహారయాత్రకు తీసుకెళ్తారు, విజ్ఞాన యాత్రకు తీసుకెళ్తారు, మరి పర్యాటక ప్రదేశాలకు తీసుకెళ్తారు, మరి అమ్మా నువ్వు నీ నా పిల్లలకి ఎవరు తీసుకెళ్తారని చెప్పి ఈ దసరా మహోత్సవ సందర్భంలో నీ పిల్లల్ని నీ పాదాల దగ్గర పెట్టుకోవడానికి వాళ్ళందరినీ నీ దగ్గర రప్పించుకున్నావా అమ్మా ఈరోజు, ఆ విధంగానే అనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో సత్యసాయి భగవానుడి యొక్క అద్భుతమైనటువంటి అనుగ్రహ ఆశీస్సులతో ఆ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అమ్మా ఆ పిల్లలందరికీ ఉజ్జ్వలమైనటువంటి భవిష్యత్తునిచ్చి మా ఆంధ్ర రాష్ట్ర సత్యసాయి సంస్థలు మరి సత్యసాయి భగవానుడు 86 ఏళ్లు కష్టపడి ఈ భూమి మీద ప్రవేశపెట్టినటువంటి ధర్మోద్ర ప్రణాళికని అవతార ఉద్యమాన్ని సర్వ మానవాళి హృదయాల్లో ప్రవేశించినట్లు మా చివరి శ్వాస వరకు నీ పాద పద్ముల దగ్గర పనిచేసే అదృష్టాన్ని భాగ్యాన్ని పుణ్యాన్ని మాకు ప్రసాదించమని వేడుకుంటూ మీ ముందు సవినయపూర్వకంగా సెలవు తీసుకుంటున్నానమ్మా. జై సాయిరాం.
భగవాన్ శ్రీ పాద పద్మాలకు శతకోటి వందనాలు. అలాగే ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా సాయిరాం. అమ్మా నాన్నలను పోగొట్టుకుని కన్నతల్లి ప్రేమకు, కన్నతండ్రి ఆత్మీయతను నోచుకోక, ఆదరించే ఆత్మబంధులు లేక అనాథలుగా అపహాస్యానికి గురవుతూ కన్న జీవితాలు గడుపుతున్న మాకు ప్రేమ అంటే ఏమిటో ఎరుగని మాకు బాల కార్మికులుగాను పశువుల కాపలుగా ఎండకు ఎండి వానకు తడిసే మాకు చల్లని నీడ దొరికింది, ఆదుకునే ఆపణ హస్తం లభించింది, మా జీవితంలో చిరునవ్వుల వెన్నెలను కురిపించింది. ఆ చల్లని నీడ, ఆ ఆపణ హస్తం, ఆ ఆదరణ పేరు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. అలాగే అందుకే మా గుండె భవిష్యత్తులో ఉత్తమ విద్యార్థులుగా సమాజ సేవలో మా జీవితాన్ని అంకితం చేస్తామని మీ పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. జై సాయిరాం.
విత్రయవత్ గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. ఓం యశ్చంద్ర సాం ఋషభో విశ్వరూపః, చంద్రోభ్యో జమృతా సంభూవ, సమేంద్రో మేధయా శృణోతు, అమృతస్య దేవధారణో భూయాసం, శరీరం మే విచర్షణం, జివ్వా మే మధుమత్తమా, కర్ణాభ్యాంభూరివిష్ణువం, బ్రహ్మణ కోసోసి మేధయ ప్రీతః, శృతం మే గోపాయ. ఓం శాంతి శాంతి శాంతిః. మేధా దేవీ జుషమానా విశ్వాసి భద్రా సుమనశ్యమానా, త్వయా జుష్టానుదమానా దురుక్తా, బృహద్వదేమ విదదే సువీరా, త్వయా జుష్ట ఋషిర్భవతి దేవి త్వయా బ్రహ్మ గతశ్రీహృతత్వయా, త్వయా జుష్ట చిత్రం విందతే వసుసానో జుషస్వద్రవిణో నమేదే. మేధామయింద్రో దదాతు మేధాం దేవీ సరస్వతి, మేధా మే అశ్వినా ఉభావాదత్తాం పుష్కరశ్రుజా, అప్సరా సుజయా మేధా గంధర్వే సుజయన్మనః, దైవీ మేధా సరస్వతీ సామా, మేధా సురభిర్జుష తాగుం స్వాహా, ఆమా మేధా సురభిర్విశ్వరూపా హిరణ్యవర్ణాం జగదీజగమ్యా, ఊర్జస్వతే పయసా పిల్వమానా సామాన్, మేధా సుప్రతీకాదిశంతా, మై మేధా మై ప్రజా మై అగ్నిస్తే దదాతు, మై మేధా మై ప్రజా మై ఇంద్ర ఇంద్రియం దదాతు, మై మేధా మై ప్రజా మై సూర్యోభ్రాజో దదాతు. ఓం హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి.
our beloved Lord Bhagwan Sri Satya Sai Baba, loving Sai Ram to the elders of this august assembly, our loving greetings on the auspicious occasion of the Dasara festival. On the occasion of the Avatar Declaration Day, we, the children of Sai, present a musical dance drama. Ni challani nedalo yanta hai Sai, as a grateful offering at the divine lotus feet. The drama depicts how the children of Sri Satya Sai Dina Janardana Padakam are becoming ideal citizens, imbibing noble qualities such as Matru Bhakti, Desha Bhakti, and Sevan Rakti. O loving Lord, please accept our loving offering and bestow your divine blessings on us. Jai Sai Ram.
ఓం శ్రీ సాయిరాం. మమ్మల్ని కన్న బిడ్డల్లా ఆదరిస్తున్న కరుణామూర్తి శ్రీ సాయి జగజ్జనని.
నారాయణ, నరసింహ, అందరూ వినండి. ఈరోజు గ్రామంలో అన్ని దేవాలయాల్లో చిన్నబాబు పేరున పూజలు అభిషేకాలు చేయించండి. ఇల్లంతా అలంకరించండి. రేపు బ్రహ్మాండమైన డిన్నర్కి ఏర్పాట్లు చేయండి. రేపు ఉదయం అన్ని పత్రికల్లోనూ ఫ్రంట్ పేజీల్లో చిన్నబాబు ఫోటోతో అభినందన సందేశం ప్రచురించాలి. మ్యాటర్ అన్ని పత్రికలకి ఈమెయిల్ చేయండి.
ఈ పూజలు అభిషేకాలు ఉత్సవం దేనికి సార్?
విషయం మీకు చెప్పలేదు కదూ. గొప్ప శుభవార్త విన్న ఆనందంలో మీకు చెప్పడం మర్చిపోయాను. వినండి, చిన్నబాబు సుదర్శనం లండన్ లో ఎఫ్ఆర్సీఎస్ డిగ్రీ అందుకున్నాడయ్యా.
ఎఫ్ఆర్సీఎస్ అంటే?
అది పెద్ద డాక్టర్లకు ఇచ్చే గొప్ప డిగ్రీ నరసింహ.
అయితే చిన్నబాబు గొప్ప డాక్టరే తిరిగి వస్తాడన్నమాట.
ఎంత గొప్ప డాక్టరో చెప్పనా? మన డాక్టర్లందరూ రోగిని పరీక్షించి బ్లడ్ టెస్టులు చేసి ఎక్స్రేలు తీసి స్కానింగ్లు చేసి కనుక్కునే వ్యాధిని మనవాడు పేషెంట్ చెయ్యి పట్టుకోగానే ఠక్కుని చెప్పేస్తాడన్నమాట.
అయితే ఇక మన గ్రామ ప్రజల కష్టాలు గట్టెక్కినట్టే చిన్నబాబు ఇక్కడ ఆసుపత్రి పెట్టి వైద్యం చేస్తే వ్యాధులు ఈ గ్రామం దరిదాపులకు కూడా రావు.
ఓరే అమాయకుడా, లక్షలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద డిగ్రీలు అందుకుని గొప్ప డాక్టర్ అయింది, డాక్టర్కి 100 రూపాయలు కూడా ఇచ్చుకోరని గ్రామస్తులకు వైద్యం చేయడానిక? నరసింహ, సిటీలో మంచి బిజీ సెంటర్ లో అద్భుతమైన 7-స్టార్ ఆసుపత్రిలో ఏసీ రూమ్ లో కూర్చుని చెయ్యి పట్టుకుంటే 1000 రూపాయలు ఫీజు తీసుకునే చోట మనవాడు ప్రాక్టీస్ చేయాలయ్యా.
అయితే చిన్నబాబు పెద్ద డాక్టర్ అవటం వల్ల మన గ్రామానికి లాభం ఉండదా సార్?
ఎందుకుండదు నారాయణ. ఫలానా డాక్టర్ సుదర్శనం గారు మా గ్రామం వాడిని సగర్వంగా చెప్పుకోవచ్చు, సంతోషించవచ్చు.
అంతేనా అయ్యగారు?
కడుపు నిండే సంతోషం కంటే కావలసిందేమిట్రా? సరే, ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ముందు నేను చెప్పిన ఏర్పాట్లన్నీ చెయ్యండి.
దండాలయ్య గారు.
ఎవర్రా నువ్వు?
నా పేరు శివయ్య గారు.
ఇంకా నయం, విష్ణుమూర్తి అన్నావు కాదు.
మన మామిడి తోటలో పనిచేస్తూ కాలం చేసిన చిన్నయ్య కొడుకండి. పాపం తల్లి కూడా లేదండి, మా పంచనే ఉంటున్నాడండి.
ఓహో, వాడి కొడుక. ఏం కావాలరా నీకు?
అయ్యగారు, తమరు 1000 రూపాయలు సహాయం చేస్తే.
1000 రూపాయలు నీకెందుకురా?
స్కూల్లో చేరి చదువుకుంటాడు అయ్యగారు.
నరసింహ, వీడికి చదువు ఎందుకురా?
చిన్నబాబు గారులా నాకు డాక్టర్ అవ్వాలని ఉంది అయ్యగారు.
డాక్టర్ అవుతావా? ఇంకా నయం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవుతానన్నావు కాదు. పనికిరాని ఆలోచనలు మాని పశువుల పాక శుభ్రం చేయరా. 2 పూట్ల ఆయన అన్నం పెడతారు. కాస్త పెద్ద అయితే చిన్నబాబు ఆసుపత్రిలో స్వీపర్ గా పనిచేయచ్చు. చీకు చింత లేకుండా హాయిగా జీవితం గడిచిపోతుంది.
నేను స్వీపర్ పని చెయ్యనయ్య గారు, డాక్టర్ అవుతాను.
తల్లి తండ్రి లేని అనాథివి నిన్నెవరు డాక్టర్ చేస్తాడరా?
అనాథ నేను చులకన చేయకండి అయ్య గారు. మా అమ్మా నాన్న తమ దగ్గరే నమ్మకంగా పనిచేశారు, అది గుర్తుంచుకునైనా కనికరించండి.
పూటకి గతి లేనివాడివి, నువ్వేం చదువుతావరా?
అలా అనకండి అయ్య గారు, ఇంటింటికి తిరిగి మాధవ కబలం ఎత్తుకునైనా చదువుకుంటాను, ఏ అడుగు మీదనైనా పడుకుంటాను, కష్టపడి చదువుకుంటాను, మీ పాదాలు పట్టుకుంటాను. ఈ ఒక్కసారికి సాయం చెయ్యండి.
చూడు శివ, నాదొక్కటే మాట, ఇవ్వనంటే ఇవ్వను, అంతే. నరసింహ చెబితే వెంటగాని వీణ్ణి అవతలకి ఈడ్చుకెళ్ళండి. ప్రతి అప్రాచ్యుడు చదివేవాడే.
ఆగు బాబాయ్, అయ్యగారు దయ తలుస్తారని భ్రమపడి అనవసరంగా మీ కాళ్లు పట్టుకున్నాను. ఆ దేవుడి కాళ్లు పట్టుకున్నా కరుణించేవాడు. భగవంతుడా, అమ్మా నాన్న లేనివాణ్ణి నువ్వైనా నాపై దయ చూపించు తండ్రి.
ఇంకా గట్టిగా మొరపెట్టుకోరా, దేవుడు ప్రత్యక్షమై బుజ్జి కన్నా నిన్ను డాక్టర్ని చేస్తానరా అని వరమిస్తాడు.
చులకనగా మాట్లాడకండి అయ్యగారు, దైవం పసివాడైన ప్రహ్లాదుని కాపాడలేదా? కుపచ్చరాలైన ధ్రువకుమారుడికి ప్రత్యక్షమై మహారాజుని చేయలేదా?
ఇప్పుడు ఇక నిన్ను డాక్టర్ని చేస్తాడు.
చేస్తాడు, చేసి చూపిస్తాడు. రాఘవయ్య గారు, పెట్టని చేయికి కొట్టే అధికారం లేదు. మీ డబ్బు మీ ఇష్టం, ఇవ్వనని చెప్పండి. కాని ఆ పసివాణ్ణి, చదువు కోసం వాడు పడుతున్న ఆరాటాన్ని చులకన చేయకండి. ఆ అర్హత అధికారం మీకు లేవు. చూస్తూ ఉండండి, వాణ్ణి దేవుడే ఆదరిస్తాడు. రా తమ్ముడు.
అన్నా.
ఓహో, నువ్వా సుందరం? ఒరే, వీడి వెంట వెళ్ళు, సాయిబాబా భజనలు చేయిస్తాడు, దాంతో నువ్వు డాక్టర్ అయిపోతావు. వెళ్ళు నాయన. నారాయణ, నేను చెప్పిన ఏర్పాట్లను చెయ్యండి.
సుందరం, సమయానికి దేవుళ్లా వచ్చి రక్షించావు, లేకపోతే ఈ పసివాడి భవిష్యత్తు ఏమైపోతుందో అని భయపడ్డాను.
దేవుళ్లా రాలేదు బాబాయ్, దేవుడు పంపిస్తే వచ్చి ఉంటాను.
చదువు మీద వాడి శ్రద్ధ చూస్తే జాలేస్తుంది, కాని వాణ్ణి చదివించే స్తోమత లేదు నాకు. వాణ్ణి ఆదరించి చదివించే మార్గం ఏదైనా ఉంటే చెప్పు సుందరం.
బాబాయ్, అవినీతి అక్రమాలు సహించలేక మన గ్రామాన్ని వదిలిపెట్టిన నేను భగవాన్ బాబా వారి దర్శనం చేసుకున్నాను. నీతి నిజాయితీలతో స్వయం కృషితో పైకి రాగలిగాను. దీన జనోద్ధరణ పేరుతో సత్యసాయి సంస్థలు అనాథల్ని ఆదరించి విద్యాబుద్ధులు నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం చూశాను. అక్కడ సేవ చేసే అవకాశం నాకు కలిగింది. తమ్ముణ్ణి వారి చేతిలో పెడతాను, వారు కన్నబిడ్డలా ఆదరిస్తారు, పెద్ద చదువులు చదివిస్తారు. మీరు నిశ్చింతగా ఉండండి. రాశివా. శివా, స్వామిని తమ్ముళ్ళందరూ ఎంత భక్తితో కీర్తిస్తున్నారో చూసావా? వీళ్ళంతా నీలాంటి వారే, కాని ఒకే తల్లి బిడ్డల్లా ఉంటారు. నువ్వు అలాగే ఉండాలి.
రా సుందరం, ఎవరి తమ్ముడు?
ఈరోజు నుంచి మనవాడే, పేరు శివ. శివ శ్రీనన్న బుద్ధిగా క్రమశిక్షణతో ఇక్కడ ఎలా నడుచుకోవాలో చెబుతాడు. అన్నమాట విను, శ్రద్ధగా చదువుకో. సాయిరాం.
సాయిరాం, థ్యాంక్స్ అన్న.
శివ అభయహస్తంతో మనని ప్రేమతో ఆశీర్వదిస్తున్నారే, వారే భగవాన్ శ్రీ సత్యసాయి. మనకి తల్లి తండ్రి వారే, అనాథనని ఎప్పుడూ అనుకోకు.
శ్రీ సత్యసాయి అనాథ శరణాలయం ఇదేనా?
ఇది అనాథ శరణాలయం కాదు, ఆదరించి ఆత్మీయతను పంచే దేవాలయం.
అంకుల్, మమ్మల్ని కన్న తల్లిలా ఆదరించి, కన్న తండ్రిలా సద్బుద్ధి కలిగించి, గురువై సన్మార్గంలో నడిపించి, దైవమై సంరక్షించడానికి బాబా ఉన్నారు. ఆత్మ బంధువుల్లా ఆదరించడానికి, మా యోగక్షేమాలు చూడడానికి సాయి బంధువులున్నారు. మేం అనాథలం ఎలా అవుతాం?
ఐఎమ్ సారీ, నా పేరు విశ్వనాథ్. వీడు మా అబ్బాయి చింటూ, ఆయన మా అబ్బాయి టీచర్ రామచంద్రరావు గారు.
నమస్కారం, రండి.
మీరు గొప్ప శ్రీమంతులు, అనాథలమని జాలిపడి మాకివ్వడానికి స్వీట్స్ ఫ్రూట్స్ తెచ్చారు, అవునా?
యు ఆర్ రైట్, ఈరోజు మా వాడి బర్త్డే.
విశ్వనాథ్ గారు, మా సాయి బంధువుల ప్రేమ వల్ల మాకు స్వీట్స్ కి ఫ్రూట్స్ కి కొరత లేదు. మేము అనాథలమని జాలిపడి ఇవ్వకండి, ప్రేమతో మీ బిడ్డలమని భావించి ఇవ్వండి.
పొరపాటు పడ్డాం, ఎక్స్క్యూజ్ మీ.
ఓకే, యు హావ్ ఆల్ ద ఫెసిలిటీస్ హియర్ ఫర్ యువర్ స్టడీస్ అండ్ గుడ్ టీచర్స్ టు టీచ్.
Yes, మాకు అన్ని సదుపాయాలు ఉన్నాయి. మేము సన్మార్గంలో నడిచేలా ఉత్తేజపరిచి, మానవతా విలువలు అంటే హ్యూమన్ వాల్యూస్ ను ఆచరించి బోధించే టీచర్లు కూడా ఉన్నారు.
టీచర్, వాట్ ఆర్ దీస్ హ్యూమన్ వాల్యూస్?
అవి మన సిలబస్ లో లేవు చింటూ, అందుచేత వి డోంట్ టీచ్ దెమ్.
అవి కూడా టీచ్ చేస్తే ఇంకా మంచి మార్కులు వస్తాయేమో, వాటి గైడ్స్ ఉంటాయేమో. ఎంత ఖరీదైనా ఫారిన్ నుంచైనా ఒక గైడ్ అర్జెంట్ గా తెప్పించండి.
అవి గైడ్స్ లో ఉండవు అంకుల్, మన భారతీయ సంస్కృతిలో నిండి నిబిడీకృతమై ఉంటాయి. చింటూ, మీ తల్లిదండ్రులు గురువులు మన భారతీయ సంస్కృతి అంటే ఇండియన్ కల్చర్ గురించి ఎప్పుడైనా చెప్పారా నీకు?
నో.
పోనీ మీ సాటివాన్ని ప్రేమించమని చెప్పారా?
నో.
ఇవి చింటూ అడుగుతున్నారు, ఇది మీకు బోధించారా?
బోధించడమే కాదు, చదువుతో పాటు ఆచరించేలా శిక్షణ కూడా ఇస్తున్నారు.
ఇన్ని విషయాలు బోధిస్తున్నారంటున్నారే, మరి మీ నాలెడ్జ్ తెలుసుకునేందుకు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగవచ్చా?
మీరు ఉపాధ్యాయులు, మిమ్మల్ని గౌరవించడం మా విధి, తప్పకుండా అడగండి.
ప్రతి విద్యార్థి గొప్పవాడు కావాలనుకుంటాడు, మీ దృష్టిలో గొప్పవాడు కావాలంటే ఏం చెయ్యాలి?
కన్న తల్లిని జన్మభూమిని ప్రేమించాలి,
అందరిలో దైవాన్ని దర్శించాలి,
స్వార్థాన్ని సమూలంగా తుడిచిపెట్టాలి,
దీనులని ఆదుకుని ఆదరించాలి.
అణువిజ్ఞానాన్ని మదించిన శాస్త్రవేత్తలు, గుండె తీసి గుండె పెట్టగల డాక్టర్లు, ఆకాశహర్మ్యాలు నిర్మించగల ఇంజనీర్లు, మట్టిలో మాణిక్యాలు సృష్టించగల వ్యాపారవేత్తలు గొప్పవారు కారా?
వీరందరూ తమ ప్రతిభని స్వార్థం కోసం, కీర్తి కోసం, కోట్లు సంపాదించడం కోసం వినియోగిస్తున్నారు. అందుచేత శాస్త్రీయ విజ్ఞానం, ప్రతిభ ఎంత ఉన్నా మానవత్వం లేని వారు గొప్పవారు కాలేరు.
అయితే దీనికి సమాధానం చెప్పండి, అందరికన్నా శక్తివంతుడెవరు?
దైవంపై అచంచల విశ్వాసం కలవాడు,
దేన్నైనా సాధించగలనన్న ఆత్మవిశ్వాసం కలవాడు,
పరుల మేలు కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడేవాడు,
ధనాన్ని తృణంగా భావించగలిగేవాడు,
అణుబాంబును సృష్టించినవాడు, అధికారాన్ని హస్తగతం చేసుకున్నవాడు, అఖండ సంపదను ఆర్జించినవాడు కాదా?
కాదు, అవి మారణ హోమం సృష్టించడానికి తప్ప మానవ కళ్యాణానికి ఉపయోగించవు. ప్రపంచం శాంతి సౌభాగ్యాలతో తులతూగాలంటే మాతృభక్తిలో చాణక్యుడిగా, దేశభక్తిలో గాంధీగా, సేవా తత్పరతలో వివేకానందుడిగా మారాలి. అలా మారాలంటే సాధన దైవానుగ్రహం ఉండాలి రామచంద్రం గారు.
ఆ సాధనా బీజాలు తల్లిదండ్రులే నాటాలి,
గురువులు పెంచి పోషించాలి.
బాబాయ్ గారు, మాకు నేర్పినవి, మేము నేర్చుకున్నవి ఇవే.
ఆ మహనీయుల కథలు మా తమ్ముళ్ళు ప్రదర్శిస్తారు, చూడండి.
పట్టు బిగించు, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. ఇప్పుడు ఎడమ పాదాన్ని ప్రయోగించు. చూసారా, ఈ చాకచక్యాన్ని పెంచుకుంటే మల్ల యుద్ధంలో మీరు ప్రవీణులవుతారు.
చాణుక్య, ఇటు రానాయనా.
ఏం కావాలమ్మా?
అందమైన నీ చిరునవ్వుని నీ మిత్రులతో పంచుకుంటున్నావే, అమ్మతో పంచుకోవా నాయనా?
ఎందుకు పంచుకోనమ్మా? అమ్మా, నా చిరునవ్వు చూడాలనుందా నీకు?
నవ్వు కాదు నాన్న, నువ్వు నవ్వుతుంటే ముత్యాల్లా మిలమిలా మెరిసిపోయే అందమైన నీ పలువరుస చూడాలనుందయ్యా నాకు.
పలువరుస అందంగా ఉంటే ఏం జరుగుతుందమ్మా?
మహారాజయోగం పడుతుందయ్యా.
అయితే నాకు మహారాజయోగం పడుతుందా అమ్మా?
తప్పక పడుతుందయ్యా. పరమేశ్వర, దైవభక్తి మాతృభక్తి మూర్తిభవించిన సద్గుణ సంపన్నుడు నా కుమారుడికి మహారాజయోగం పట్టేలా ఆశీర్వదించు.
అమ్మా, ఇక నా మిత్రులతో ఆడుకోనా?
ఆడుకోనా ఆయనా. ఆ చాణుక్య,
పిలిచావా అమ్మా?
అవును, నిన్నొక్క మాట అడగనా తండ్రి?
అడుగమ్మా, సందేహం ఎందుకు? నీ మాట ఇప్పుడన్నా కాదన్నానా?
నీకు మహారాజయోగం పట్టి ఏ చక్రవర్తికో మహామంత్రి వై మహారాజు వైభవంలో ఉన్నప్పుడు ఈ పేద తల్లిని మర్చిపోవు కదా నాయనా.
అమ్మా, మాతృదేవోభవ అని బోధించిన పుణ్యభూమిలో పుట్టి కన్న తల్లిని మర్చిపోదానా?
చాణుక్య, పరిగెత్తకు నాయనా, కింద పడితే దెబ్బ తగులుతుంది. పరమేశ్వర, ఆవేశపరుడు నా కుమారుణ్ణి రక్షించు తండ్రి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
అమ్మా
చాణుక్య, ఈ రక్తమేమిటయ్యా? దెబ్బ తగులుతుందని చెప్పానా నాయనా?
నేను పరిగెత్తి పడలేదమ్మా.
మరి ముఖం నిండా ఈ రక్తమేమిటయ్యా?
అమ్మా, నీ పాదాల సాక్షిగా చెప్తున్నాను, మహారాజయోగం కంటే నీ పాదాలే నాకు ఎక్కువ అమ్మా. నీ పాదాలను దూరం చేసే ఏ మహారాజయోగం నాకు అక్కర్లేదు. అందమైన పలువరుస ఉంటేనే కదా నాకు మహారాజయోగం పట్టేది. అందుకే అందమైన నా పలువరుసను రాతితో ఊడగొట్టుకున్నాను. నన్ను ఆశీర్వదించు.
నాయనా చాణుక్య, నీలాంటి సుపుత్రుని కన్నా నా జీవితం ధన్యమైందయ్యా. నీ మాతృభక్తి సూర్యచంద్రులున్నంత వరకు నిలుస్తుంది నాయనా.
మిస్టర్ మోడీ, నా నిర్ణయం వినండి. నేను దక్షిణాఫ్రికా వదిలిపెట్టి భారతదేశం వెళ్లిపోదలుచుకున్నాను.
మిస్టర్ గాంధీ, నా మాట వినండి, మరొక్కసారి ఆలోచించండి. తెలివైన బారిస్టర్గా నీతి నిజాయితీలు కట్టుబడే వ్యక్తిగా మీరు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. మీకు బంగారం లాంటి భవిష్యత్తు కూడా ఉంది. సొసైటీలో అత్యుత్తమ స్థాయికి ఎదగల అద్భుతమైన అవకాశాన్ని చేతులారా జారవిచ్చుకోకండి.
నా మాతృభూమి దాస్య శృంఖలాబద్ధురాలై ఉంటే, కోట్లాది మంది నా సోదర భారతీయులు బానిసలై బతుకుతూ అగచాట్లు పడుతూ ఉంటే, ఏ చీకు చింత లేకుండా నన్ను హాయిగా సుఖభోగాలు అనుభవించమంటారా? నో, ఐ కాంట్ డూ దట్.
మీ దేశ ప్రజలకు సహాయం చేయాలనుంటే భారత స్వతంత్రోద్యమానికి ధన సహాయం చేయండి.
మిస్టర్ మోడీ, సత్యం కోసం సర్వ సామ్రాజ్యాన్ని త్యాగం చేసిన సత్య హరిశ్చంద్రు వంటి త్యాగధనుడు పుట్టిన పుణ్యభూమిని తుచ్చమైన డబ్బిచ్చి అవమానపరచమంటారా? దాదాభాయ్ నవరోజీ, బాలగంగాధర్ తిలక్, చిత్తరంజన్ దాస్, గోపాలకృష్ణ గోఖలే వంటి మహానుభావులు తమ సర్వస్వాన్ని త్యాగం చేసి స్వాతంత్ర్యం కోసం తెల్లదొరల మరఫిరంగులకు రొమ్ములు ఎదురొట్టి ప్రాణాలకు తెగించి పోరాడుతూ ఉంటే, మాతృభూమి పట్ల ప్రేమ భక్తి వారి గుండెల్లో వెల్లువై పొంగుతూ ఉంటే, చూస్తూ కూడా మనలో స్వాతంత్ర చైతన్యం చిగురించకపోతే, మిస్టర్ మోడీ, వీ షుడ్ బి అషేమ్డ్ టు కాల్ అవర్సెల్వ్స్ ఇండియన్స్.
అయితే మీ నిర్ణయానికి తిరుగులేదా మిస్టర్ గాంధీ?
తిరుగులేదు. కోట్లాది భారతీయులకు ఒంటి నిండా బట్టలేనప్పుడు నేను సూట్లు బూట్లు ధరించలేను, కడుపు నిండా వారికి అన్నం లేనప్పుడు విందు భోజనాలు నేను ఆరగించలేను. అందుకే భారత్ వెళ్లి స్వతంత్ర పోరాటంలో పాల్గొని నా సోదరుల కష్టాలను కన్నీళ్లను పంచుకుంటాను.
చాలా కఠినమైన నిర్ణయమే. బట్ మిస్టర్ గాంధీ, ఐ అడ్మైర్ యువర్ డెసిషన్.
మిస్టర్ మోడీ, భారత్ వెళ్లి దాదాభాయ్, లాలాజీ, తిలక్, గోఖలేల అడుగుజాడల్లో నడుస్తాను. భారతదేశ దాస్య శృంఖలను ఛేదించి స్వాతంత్రం సాధించే వరకు నిద్రపోను. స్వాతంత్రం సాధించడానికి అవసరమైతే నా ప్రాణాలనైనా త్యాగం చేసి మాతృభూమికి నా రుణం తీర్చుకుంటాను. స్వతంత్ర భారత్ కీ జై, స్వతంత్ర భారత్ కీ జై, స్వతంత్ర భారత్ కీ జై అన్న నినాదాలు నా చెవుల్లో మారుమ్రోగుతున్నాయి.
మిస్టర్ గాంధీ, మీ దేశభక్తికి నా జోహార్లు.
దుర్గా, బేలూరు మఠం ఎంత సుందరంగా రూపుదిద్దుకుందో చూశారా? మందిరంలో రామకృష్ణ గురుదేవుల సుందరమూర్తిని చూస్తుంటే సాక్షాత్తు గురుదేవులే అక్కడ ఆశీనులైనట్టుంది.
స్వామీజీ, ఈ విషయం తెలుసా మీకు? ఇక్కడ ప్రతి రాతిలోనూ ప్రతి మూర్తిలోనూ తమ వంటి జ్ఞానులు గురుదేవుని దర్శించడం వింత కాదు. కానీ ఇక్కడ శిల్పాలు చెక్కుతున్న ఎంతో మంది శిల్పులు, శ్రామికులు స్వయంగా రామకృష్ణ గురుదేవుల దర్శన సౌభాగ్యం పొందారు.
అది వారి భక్తికి, గురుదేవుల అనుగ్రహానికి నిదర్శనం.
స్వామీజీ, నన్ను మన్నించండి.
ఎందుకలా ఆందోళన పడుతున్నావు చండి?
3 రోజులు బట్టి అనారోగ్యంతో స్పృహలేక నేను పడకపై పడుకున్నాను.
నీకు పూర్తిగా నయమైందని డాక్టర్ చెప్పి వెళ్లారు చండి.
అది కాదు దుర్గా, ఈ 3 రోజులు నిద్రాహారాలు మాని నా కాళ్లు పడుతూ నాకు మందులు వేసి కన్నతల్లిలా సేవ చేసి నాకు స్వస్థత చేకూర్చింది ఎవరో తెలుసా?
ఎవరు చండి?
స్వామీజీ వివేకానందులే.
స్వామీజీయా?
అవును, స్వామీజీయే. స్వామీజీ, నాలాంటి శ్రామికుడికి మీ వంటి జ్ఞానులు, యోగులు పాదసేవ చేయడం అనుచితం కదా?
చండి, నీ పరిస్థితిలో నా తండ్రి ఉంటే సేవ చెయ్యనా? నా గురుదేవులు రామకృష్ణులుంటే సేవ చెయ్యనా? నన్ను నమ్ముచండి. ఆ 3 రోజులు నీలో గురుదేవులు రామకృష్ణులనే చూశాను నేను. జ్ఞానానికి పరాకాష్ఠ అందరిలో పరమాత్మను చూడగలగటం. దుర్గా, శ్రామికులకు భోజన సదుపాయం బాగుందా?
స్వామీజీ, ప్రతినిత్యం విందు భోజనం చేస్తున్నంత సంతృప్తిగా ఉంది మాకు.
గురుదేవులకు పెట్టే నైవేద్యం రుచికరంగా వారు మెచ్చుకునేటట్లు ఉండాలి కదా చండి? మీ అందరిలో నారాయణుణ్ణి దర్శించే మహాభాగ్యం నాకు కలిగించారు గురుదేవులు. చండి, అన్నార్తులైన వారికి ఎప్పుడు అన్నం పెట్టినా వారిలో నారాయణుణ్ణి దర్శించండి. ఎవరికి సేవ చేసినా దైవానికి సేవ చేసినట్టే భావించండి. అప్పుడు మీకంటే జ్ఞానులు, యోగులు ఉండబోరు.
ధన్యులం స్వామీజీ.
అంకుల్, భారతీయ ఆత్మ, ద సోల్ ఆఫ్ ఇండియా అంటే ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటాను.
శ్రీనివాస్, తల్లిదండ్రులమై ఉండి ఈ విషయాలు మా పిల్లలకు చెప్పడం లేదని నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఇవన్నీ చెప్పి మన పిల్లల్ని మహానుభావుల బాటలో నడిపించాలనుకోవడం అవసరమంటావా?
అంకుల్, ఒక్క మారు అవినీతి, అక్రమాలు, అశాంతితో అతలాకుతలమవుతున్న నేటి సమాజాన్ని చూడండి. స్వార్థం కోసం దేశ సౌభాగ్యాన్ని తాకట్టు పెడుతున్న పెద్ద మనుషుల్ని చూడండి. స్వాతంత్ర్యం వచ్చిన 6 దశాబ్దాల తర్వాత అధఃపాతాళానికి కృంగిపోతున్న దేశ ప్రగతిని చూడండి. కూడు గుడ్డ లేక ఆత్మహత్యలతో అలమటిస్తున్న సాటి భారతీయుల్ని చూడండి. ఇలాంటి సమాజాన్న మనం భావితరాలకు అందించేది? పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎన్నాళ్ళీ దేశం మనగలుగుతుంది? ఆలోచించండి.
యూఆర్ రైట్ మై బాయ్. ఈ దృక్పథంతో ఆలోచించకపోవడం మా తప్పే. మా వాణ్ణి సన్మార్గంలో తీర్చిదిద్దడానికి తప్పక కృషి చేస్తాను. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ అన్నా.
రామచంద్రం గారు, మీరు ఉపాధ్యాయులు. తల్లిదండ్రుల తర్వాత పిల్లల్ని సన్మార్గంలో నడిపించాల్సింది మీరే.
తనయందు అఖిల భూతములందు నొక భంగి సమహిత
త్వంబున బరుగువాడు పెద్దల బొడగన్న మృత్యుని గైవడి చేరి నమస్కృతుల్ చేయువాడు కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు తల్లిదండ్రుల భంగి దీనవత్సలతను దీనులగా వజింతించువాడు సముల ఎడ సోదర స్థితి జరుపువాడు దైవతములంచు గురువుల దలచువాడు లీలలందున బొంకులు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిప
అని ప్రహ్లాదుని నడతను వర్ణించిన భాగవత పద్యాన్ని ఎప్పుడైనా మీ విద్యార్థులకు వినిపించారా?
సత్ప్రవర్తన సద్బుద్ధి సత్యనిరతి భక్తి క్రమశిక్ష కర్తవ్య పాలనంబు నేర్పునది విద్య అద్దాని నేర్వలయు సత్యమును తెల్పు బాట సాయి మాట
అని భగవాన్ బాబా బోధించిన విద్యా పరమార్థాన్ని మీ విద్యార్థులకు చెప్పారా? చెప్పి ఉంటే మీ విద్యార్థులు భిక్షాపాత్రతో విదేశాలకు పరుగులు పెట్టేవారే కారు, ఇక్కడే ఉండి దేశ ప్రగతికి బంగారు బాటలు వేసేవారు. విద్యా సంస్థల్లో యాసిడ్ దాళ్లు ఆత్మహత్యలు ఉండేవి కావు. ఆత్మవిశ్వాసం, దైవ విశ్వాసం, పెద్దల పట్ల గౌరవం వారిలో పుష్కలంగా ఉండేవి. దేశభక్తి, మాతృభక్తి వారిలో చిగురించేవి. మిమ్మల్ని విమర్శించే హక్కు లేదు నాకు, కానీ విద్యార్థులకు ఈ విషయాలు బోధించకపోవడం గురువుగా మీ బాధ్యతల్ని విస్మరించడం కాదా మాస్టారు?
ధనార్జనే లక్ష్యంగా పెట్టుకున్న విద్యా సంస్థల్లో మా వైఖరి తప్పని నాకు తోచలేదు సత్యం. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇకపై నా వైఖరి తప్పకుండా మార్చుకుంటాను. ఐ నీడ్ యువర్ హెల్ప్.
మన లక్ష్యాన్ని సాధించాలంటే మన కృషికి దైవ సహాయం తోడు కావాలి మాస్టారు. అందుకే మా బంగారు తండ్రిని శ్రీ సత్యసాయి బాబా వారిని మా పిలుపునందుకుని చేయిచ్చి ఆదుకోమని నిత్యం మేం ప్రార్థిస్తాం.
సన్నిధికి మమ్ము చేర్చుకో, నీ పాద సన్నిధికి మమ్ము చేర్చుకో, పిలుపు నందుకో చేయిచ్చు చేదుకో, పిలుపు నందుకో చేయిచ్చు చేదుకో, నీ పాద సన్నిధికి మమ్ము చేర్చుకో, నీ పాద సన్నిధికి మమ్ము చేర్చుకో. సాయి శరణం సత్య సాయి శరణం, సాయి శరణం సత్య సాయి శరణం, సాయి శరణం సత్య సాయి శరణం, సాయి శరణం సత్య సాయి శరణం. విరచినాము, మానవతను విరచినాము. మమకారపు తెర మరుగున మనసు మూగబోవగా మంచి చెడులు మరచినాము, మానవతను విరచినాము. నీ పలుకుల దివ్య సుధలు మా మనసున చిలుకరించి, నీ పలుకుల దివ్య సుధలు మా మనసున చిలుకరించి, మోడువారు మా బ్రతుకుల ప్రేమలతలు చిగురించగా, మోడువారు మా బ్రతుకుల ప్రేమలతలు చిగురించగా. సాయి శరణం సత్య సాయి శరణం, సాయి శరణం సత్య సాయి శరణం, సాయి శరణం సత్య సాయి శరణం, సాయి శరణం సత్య సాయి శరణం. శాంతి ప్రేమ దివ్వెలు వెలిగించగా, సత్య ధర్మ శాంతి ప్రేమ దివ్వెలు వెలిగించగా, జగతి ప్రేమ నందనాల అందాలను వెలయించగా, జగతి ప్రేమ నందనాల అందాలను వెలయించగా. సాయి శరణం సత్య సాయి శరణం, సాయి శరణం సత్య సాయి శరణం, సాయి శరణం సత్య సాయి శరణం, సాయి శరణం సత్య సాయి శరణం. పిలుపు నందుకో చేయిచ్చి చేదుకో, పిలుపు నందుకో చేయిచ్చి చేదుకో, నీ పాద సన్నిధికి మమ్ము చేర్చుకో, నీ పాద సన్నిధికి మమ్ము చేర్చుకో. పిలుపు నందుకో చేయిచ్చి చేదుకో, పిలుపు నందుకో చేయిచ్చి చేదుకో, నీ పాద సన్నిధికి మమ్ము చేర్చుకో, నీ పాద సన్నిధికి మమ్ము చేర్చుకో, నీ పాద సన్నిధికి మమ్ము చేర్చుకో, నీ పాద సన్నిధికి మమ్ము చేర్చుకో.
శివా, రాఘవయ్య గారు నిన్ను చూడాలని వచ్చాను.
అయ్యగారా?
అవును, నేనే. నిన్ను చాలా చులకం చేసి మాట్లాడాను, నన్ను క్షమించరా శివా.
అయ్యగారు, పెద్దవారు, మీరలా అనకండి. బాగా చదువుకోవాలని నన్ను ఆశీర్వదించండి. ఆ రోజు నన్ను చులకన చేసి మీరు పంపించకపోతే ఈ రోజు స్వామి సంరక్షణలో చదువుకునే భాగ్యం కలిగేది కాదు నాకు. ఇప్పుడు బాగా చదువుకుని డాక్టర్ అవుతానన్న నమ్మకం ఉందయ్య గారు.
నాలాంటి వాళ్లకి కళ్ళు తెరిపించడానికి నువ్వు డాక్టర్ అయి తీరాలరా శివ. కన్నబిడ్డలా పెంచి ఉద్ధరిస్తాడనుకున్న చిన్నబాబు ధనం కోసం విదేశాల్లోనే స్థిరపడిపోయాడురా. ఇంకా వాడు రాడు. కసిరి కొట్టిన నన్ను తండ్రిలా భావించి గౌరవిస్తున్నావు నువ్వు. బాబా, ఇంతమంది పిల్లల్ని ప్రహ్లాదుల్లా తీర్చిదిద్ది వారి జీవితాల్ని బంగారు బాటలో నడిపిస్తున్న మీకు శతకోటి వందనాలు. సుందరం, నా యావదాస్తి బాబా దీనజరోద్ధరణికి ధారాతత్వం చేస్తాను. నా జీవితం దీనుల సేవలో ధన్యం చేసుకుంటాను. బాబా, నా పాపాల్ని ఈ విధంగానైనా ప్రక్షాళన చేసుకునే అవకాశం ప్రసాదించండి.
బాధపడకండి అయ్య గారు, పెద్ద డాక్టర్నే. బాబా కృపతో నేను మన గ్రామంలోనే ఆసుపత్రి పెడతాను. గ్రామ ప్రజలందరికీ ఉచితంగా సేవ చేస్తాను. ఆ ఆసుపత్రి మీరే కట్టించండి. మీతో పాటు అందరూ దీనజనుల సేవలో పాల్గొంటారు. నిశ్చింతగా ఉండండి.
మాము కరుణింపు गणेश पाहि मां श्री गणेश रक्ष मा
गणेश पाहि मां श्री गणेश रक्ष मा
जय गणेश पाहि मां श्री गणेश रक्ष मा
गणेश पाहि मां श्री गणेश रक्ष मा
जय गणेश जय गणेश जय गणेश रक्ष मा
जय गणेश जय गणेश रक्ष मा
जय गणेश जय गणेश जय गणेश रक्ष मा लंबोदर गौरी सुत जय गणेश पाहि मा मंगल कर संकट हर जय गणेश रक्ष मा मंगल कर संकट हर जय गणेश रक्ष मा जय गणेश जय गणेश जय गणेश रक्ष मा गणेश जय गणेश रक्ष मा जय गणेश पाहि मा श्री गणेश रक्ष मा जय गणेश जय गणेश रक्ष मा लंबोदर गौरी सुत जय गणेश पाहि मा मंगल कर संकट हर जय गणेश रक्ष मा जय गणेश जय गणेश रक्ष मा जय गणेश जय गणेश रक्ष मा गणेश पाहि मा श्री गणेश रक्ष मा
शिव महेश्वर शिव महेश्वर साईरा शिव महेश्वर साईरा शिव महेश्वर शिव शंकर शिव महादेव साईरा Shiva Mahesh. మహేశ్వర శివ మహేశ్వర సైరా శివ మహేశ్వర శివ శంకర శివ మహాదేవ సైరా శివ మహేశ్వర సవిరా భజరే గురు చరణం మానస భజరే గురు చరణం దుస్తర భవ సాగర తరణం పతి దుస్తర భవ సాగర తరణం గురు మహారాజ్ గురు జయ జయ గురు మహారాజ్ గురు జయ జయ Thank you. శివాయ శివాయ నమో. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివో
విద్యాదా
జయానందమయ జయ నారాయణ వసుదేవనందన రాధా జీవన వసుదేవనందన రాధా జీవన పరమానంద రాధా జీవన పరమానంద మాధవ పరమానంద మాధవ నారాయణ హరి నారాయణ
రామ రామ
జగదీశ హరే స్వామి సత్య సాయి హరే భక్త జనా సంరక్షక భక్త జనా సంరక్షక ప్రతి మహేశ్వర ఓం జయ జగదీశ హరే శశిపద
Bhagwan's blessings. Tomorrow morning we'll be entering the fourth day of the Veda Purusha Saptaha Jnana Yajna in Purnachandra Hall. Tomorrow evening the Prashanti Vidwan Mahasabha will commence with a regular Vedam recital at 4:30 p.m. followed by the special invocatory Vedam at 4:40 p.m. by the students of Sri Sathya Sai Institute of Higher Learning, Anantapur campus. The first speaker for tomorrow evening's talk session is Dr. Ms. N. Srividya, Assistant Professor, Department of Home Science, Sri Sathya Sai Institute of Higher Learning, Anantapur campus. The second speaker is Sri Aditya Dilip Kurdekar, first year MSc Nanoscience and Nanotechnology from the Prashanti Nilayam campus of the institute. The third speaker is Sri Aditya Shekhar, second year BSc Honours from the Brindavan campus of the institute. These talks will be followed by the divine discourse of our beloved Bhagavan. The Sri Satya Sai General Hospital, Prashanti Nilayam, will then present a Telugu drama titled Deho Devalaya, followed by a brief rendition of the devotional songs in Telugu and Hindi as they celebrate their 57th anniversary. The evening session comes to a close with Bhajan and Mangal Aarti. Sai Ram.
Om Sri Sai Ram. Bhagavan Sri Satya Sai Baba Vari Divya Aasisulato Repati Karyakramalu ee vidhanga untayi. Purnachandra Auditorium lo nirvahimpabadutuna Veda Purusha Saptaha Jnana Yagnam yadavidhanga konasagutundi. Prashanti Vidvan Mahasabhanu puraskarinchukoni రేపటి సాయంత్ర కార్యక్రమాలు 4:30 వేదోచ్చారణతో ప్రారంభమవుతాయి. 4:40 శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అనంతపూర్ క్యాంపస్ కు చెందిన విద్యార్థినిలచే వేద పఠనం ఉంటుంది. రేపటి ఉపన్యాసాల్లో భాగంగా ముందుగా శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అనంతపూర్ క్యాంపస్ హోమ్ సైన్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ కుమారి ఎన్ శ్రీవిద్య గారు, తరువాత శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ ప్రశాంతి నీలం క్యాంపస్ లో మొదటి సంవత్సరం ఎంఎస్సీ నానో సైన్స్ చదువుతున్న శ్రీ ఆదిత్య దిలీప్ కుర్దేకర్ గారు, చివరిగా శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ బృందావన్ క్యాంపస్ లో 2వ సంవత్సరం బీఎస్సీ చదువుతున్న శ్రీ ఆదిత్య శేఖర్ గారులచే ఉపన్యాసాలు ఉంటాయి. తదనంతరం స్వామివారి దివ్య ఉపన్యాసం ఉండును. తదుపరి ప్రశాంతి నిలయంలోని శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ తన 57వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా స్వామివారి దివ్య సన్నిధిలో దేహో దేవాలయ అను సంగీత నృత్య నాటిక ప్రదర్శింపబడును. ఈ నాటిక అనంతరం వారిచే భక్తి గీతాలాపన ఉండును. రేపటి సాయంత్ర కార్యక్రమాలు భజన మరియు మంగళహారతితో ముగుస్తాయి. సాయిరాం.